ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामय्यं ददाति स्वपदान्तिकम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च अदितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणां।
కిటికీలన్నీ మూస్తున్నాయా? ఒకటి ఒకటే అని తీసుకుందా? అటువైపు కూడా ఒక్కటి తీసి అంటే ఎయిర్ ఫ్లో లేదు కదా, ఒక్కటి తెచ్చింది ఒక్కటే. ఇప్పుడు ఇప్పటి వరకు నేను సుమారు ఎన్ని క్లాసులు అంటే లెక్కను చూస్తే పది వారాల 11 క్లాసెస్, 4, 7, ఈ రోజుతో కలిపి 12 వారాలు అవుతుంది. ఆల్మోస్ట్ 12 క్లాసెస్ మనం చెప్పుకుంటున్నా. అంటే నేను బహుశా మీకు డిక్లేర్ చేయలేదేమో, మనం ఏం చెప్పుకుంటున్నాం అనేటువంటిది నేను చెప్పలేదేమో, చెప్పాను అనుకుంటాను. నేను చెప్పానో చెప్పలేదో నాకు తెలియదు, బట్ నేను ఎక్కడి నుంచి విషయాలు చెప్తున్నాను అనుకుంటున్నారు మీరు? మీకు ఐడియా ఉందా ఎక్కడి నుంచి విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం అనేటువంటిది? అంటే యాక్చువల్గా నేను ఒక ఫార్మాట్ ఫాలో అవుతున్నాను. అదేంటంటే ప్రభుపాదులు వారు రాసిన ఇంట్రడక్షన్ ఉంది కదా భగవద్గీతకి, ఉపోద్ఘాతం. సో ఉపోద్ఘాతం నేను మీకు యాక్చువల్గా చెప్తుంది ఏంటంటే ఉపోద్ఘాతం, ఈశోపనిషత్కి ఉపోద్ఘాతం, ప్రభుపాదులు వారు భగవద్గీత ఉపోద్ఘాతం, రెండు కలగలిపి నేను మీకు మొత్తం ఈ 12 క్లాసులు చెప్పాను నేను. ఇంకో 2-3 క్లాసులు ఉంది, దాంతో ఈ ఉపోద్ఘాతాలు అయిపోతాయి. ఉపోద్ఘాతాలు అయిపోయిన తర్వాత యాక్చువల్ బుక్స్ లోకి వెళ్తాం మనం. సో నేనేంటంటే ఇక్కడిది అక్కడిది ఇక్కడిది అక్కడిది గ్యాదర్ చేసి చెప్పట్లేదు, ఒక్కదాన్నే నేను ఎక్స్పాండ్ చేసి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం 5 విషయాల గురించి చెప్పుకున్నాం, 5 భగవద్గీతలో ఉండే 5 అంశాల గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ప్రభుపాదులు వారు భగవద్గీత ఉపోద్ఘాతంలో రాశారు. సో ఈ విషయాలు నేను చెప్తున్నా అంటే మీకు ఒకవేళ ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయని అనేటువంటి అనుమానం వచ్చినట్లయితే మీరు ఉపోద్ఘాతం చదివితే ఇవన్నీ కూడా అక్కడ కూడా మీకు రాస్తుంటే, మనం ఒరిజినల్ గా స్టార్ట్ చేసాం శుద్ధ చైతన్యం కలుషిత చైతన్యం, అవన్నీ కూడా ప్రభుపాదులు వారు మనకి ఉపోద్ఘాతంలో రాస్తారు. కలుషిత చైతన్యం అయితే ఎలా ఉంటుంది, దానికి ఎన్ని రకాలైనటువంటి వ్యవహారాలు వస్తాయి, నేను కర్తని లేదా నేను భోక్తని లేదా నేను నియంత్రణని, ఇవన్నీ కూడా ప్రభుపాదులు రాస్తారు. అంటే నా పాయింట్ మీ అందరికి చెప్పడానికి పాయింట్ ఏంటంటే, నేను ఎక్కడి నుంచో చెప్తున్నాను మంచి అని చెప్పేసి అనుకోవద్దు. నేను భగవద్గీత ఉపోద్ఘాతం నుంచి ప్రభు నాకు చెప్పారు, ప్రభు రేవతిరంతో చెప్పారు ఏంటంటే, ప్రభు మనకి మరి ఈ పుస్తకాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అన్నారంట, ఎవరో ఒకరు అన్నారంట. వెరీ గుడ్, పుస్తకాలు స్టార్ట్ అవ్వబోయేది ఇంకో రెండు మూడు వీక్ల తర్వాత. ఇంకా మనం డిస్కస్ చేసుకునేవి ఈ 4 బుక్స్, ఈశోపనిషత్, ఉపదేశామృతం, భగవద్గీత అండ్ భక్తి రసామృత సింధు. భాగవతం ఫస్ట్ క్యాంటో చివరిలో మనం డిస్కస్ చేస్తాం. ఇందులో నేను అనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ బుక్ ఏది డిస్కస్ చేయాలని అనుకుంటున్నారు మీకు? ఏ బుక్ డిస్కస్ చేస్తే మీరు ఇన్స్పైరింగ్ గా ఫీల్ అవుతారు? ఉపదేశామృతం మనం డిస్కస్ చేస్తే చాలా ప్రాక్టికల్ అంశాలు ఉంటాయి కాబట్టి నేను కూడా నా మనసులో నాకు అదే అనిపించింది. ఉపదేశామృతం మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్, ఈ ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత, అంటే ఇంకో 2-3 వారాలు అయిపోయిన తర్వాత. ఇంకా అక్కడి నుంచి మనం ఈ 4 పుస్తకాలు చెప్పుకుందాం. ఇది ఎట్లా అంటే రొటేషన్ వైజ్, ఈ 5 బుక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కంప్లీట్ చేయడం అట్లా. నేను ఇంతకు ముందే చెప్పాను నేను ఇది, ఇదేంటంటే అకాడమిక్ ఎడ్యుకేషన్ కాదు అని చెప్పేసి. ఇది ఒక విషయ సంగ్రహం చేసేటువంటి ఇదొక కోర్స్ కాదు, అలాంటిది కాదు. ఇదేంటంటే మనం పర్సనల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మనం కృష్ణుడితో రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ఇది ఒక అవకాశం. దానివల్ల మనం దివ్య లక్షణాలను పెంచుకునేదానికి ప్రయత్నం. చూడండి, నాలెడ్జ్ అనేటువంటిది దేన్ని నాలెడ్జ్గా గుర్తించారు భగవద్గీతలో? దేన్ని నాలెడ్జ్గా గుర్తించారు? ఒరేటర్షిప్, అంటే బాగా మాట్లాడగలగదాన్ని నాలెడ్జ్గా పేర్కొన్నారా? గుర్తు తెచ్చుకోవడాన్ని నాలెడ్జ్గా పేర్కొన్నారా? సమయస్ఫూర్తిని నాలెడ్జ్గా పేర్కొన్నారా? దేన్ని నాలెడ్జ్గా, దేన్ని జ్ఞానంగా పేర్కొన్నారు? సరే, బట్ అది ఎలా బహిర్గతం అవుతుంది ఒక వ్యక్తిలో? ఈ వ్యక్తి జ్ఞానపూర్ణుడు అని మనం ఎలా చెప్పగలుగుతాం? బిహేవియర్ అంటే ఏమిటి? బిహేవియర్ అంటే బాహ్యంగా కనబడే మాటల చేతల, లేకపోతే ఏమిటి? మనకి రిఫరెన్స్ పాయింట్ ఏంటి? కృష్ణుడు భగవద్గీతలో 20 ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ చెప్పాడు కదా, ఎవరికైనా గుర్తుందా? అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిర్ ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ మయ్యర్పిత మనోబుద్ధిర్. ఇవన్నీ కూడా కృష్ణుడు దేనిగా పేర్కొన్నాడు? ఇవి జ్ఞానము. ఈ పైన పేర్కొన్నటువంటి 20 అంశాలు జ్ఞానము. ఇవి కాక వేరేది ఏదైనా సరే అజ్ఞానము అని చెప్పేసి కృష్ణుడు అన్నాడు 13వ అధ్యాయంలో 8 నుంచి 12 శ్లోకాలు. ఇవి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్నమాట. 13 చాప్టర్ 8-12 శ్లోకాస్. అంటే జ్ఞానం బహిర్గతం అయ్యేది ఎలా అనంటే దివ్య లక్షణాల ప్రదర్శన ద్వారా జ్ఞానం అనేటువంటిది బహిర్గతం అవుతుంది. నాకు చాలా జ్ఞానం ఉంది, నేను మాట్లాడతాను, బట్ చేతలకు వచ్చేసరికి నేను ఎలాంటి గుణాలని బహిర్గతం చేయలేను, ఎలాంటి గుణాలని నేను ప్రదర్శించలేను. నాకు కరుణ లేదు, నాకు భక్తి లేదు, నాకు వినయం లేదు, నాకు క్షమాగుణం లేదు, ఇవేవి లేవు, బట్ నేను చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాను అనుకో, దాన్ని ఏమనరు? జ్ఞానం అనరు, దాన్ని అజ్ఞానం అంటారన్నమాట. సో మనందరం కూడా కృష్ణ చైతన్యంలోకి వచ్చి దేన్ని పొందడానికి వస్తున్నాము? దేన్ని పొందడానికి వస్తున్నాం? ఏం మనకేం కావాలి? మిమ్మల్ని అడిగారని ఎందుకు స్వామి జాయిన్ అయ్యారని అడిగారనుకో, ఏం చెప్తారు మీరు? మరి అదే ఆత్మజ్ఞానం అంటే, ఇప్పుడు అదే మాట్లాడుతున్నా, ఆత్మజ్ఞానం గురించి నేను జాయిన్ అయ్యానంటే ఆత్మజ్ఞానం ఎలా బయటపడుతుంది స్వామి అని అడిగితే? దివ్య లక్షణాల ద్వారా బహిర్గతం అవుతుంది. ఏ దివ్య లక్షణాలు? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కృష్ణుడు కూడా ఇది 13వ అధ్యాయంలో చెప్పినవి 20 అంశాలు జ్ఞానము, మిగిలినవన్నీ కూడా అజ్ఞానం అని. దానికంటే ఒక అధ్యాయం ముందులో కృష్ణుడు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి ఈయాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియ. ఫలానా ఎవరు నాకు చాలా చాలా డియర్, చాలా చాలా ప్రియమైనటువంటి వ్యక్తి ఎవరు? ఎవరికైతే ఈ లక్షణాలుంటాయో వాళ్ళు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు. మనం ఈ కృష్ణ చైతన్యంలోకి ఎందుకు వచ్చామనంటే కృష్ణుడితో చాలా సన్నిహిత సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి. సన్నిహిత సంబంధం ఎవరితోనైనా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి నచ్చిన లక్షణాలని మనం పెంపొందించుకోవాలి, అప్పుడే సన్నిహితంగా మనం వాళ్ళతో ఉండగలుగుతాం. సో కృష్ణుడికి నచ్చిన లక్షణాలు ఏమిటి? ఇవి. అద్వేష్ట అంటే ద్వేషం పూర్తిగా విడిచిపెట్టి, అందరి జీవుళ్ళ ఎడ్ల ద్వేషాన్ని పూర్తిగా విడిచిపెట్టి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ. ఇక్కడ చూడండి, ఈ సర్వభూతానాం అనేటువంటి పదం ఉంది చూసారా, ఈ సర్వభూతానాం అనేటువంటి పదానికి ఈ మూడు వర్తిస్తాయి అన్నమాట, అద్వేష్ట మైత్ర కరుణ. అంటే సర్వజీవుల ఎడ్ల మైత్రి కలిగి ఉండుము, సర్వజీవుల ఎడ్ల కరుణ కలిగి ఉండుము, సర్వజీవుల మీద అసూయ లేకుండా ఉండుము అని కృష్ణుడు అంటున్నాడు అన్నమాట. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ. నిర్మమ, నీకెలాంటి అహంకారం వద్దు. నిరహంకార, నిర్మమ అంటే ఇది నాది అనుకునేటువంటిది ఏది నీకు ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. సో ఇవన్నీ ఏంటి, ఈ మాటలన్నీ కూడా ఏమిటి, ఇవేంటి, దీనేమంటాం మనం? లక్షణాలు అంటాం. ఈ లక్షణాలు ఎలాంటి లక్షణాలు? సమయానికి ఉండే లక్షణాలా, సమయానికి సందర్భానికి ప్రదర్శించే లక్షణాలా, లేకపోతే ఆ జీవులో ఎప్పుడు ఉండే లక్షణాలా? ఎప్పుడు ఉండే లక్షణాలు అయితేనే వాటిని దివ్య లక్షణాలు అంటారు. ఎప్పుడు ఉండకుండా సమయానికి సందర్భానికి ఆ టైంలో అలా నటించేసి బహిర్గతం చేసేసి పని గడుపుకొని వెళ్లిపోయేటువంటి లక్షణాలని దివ్య లక్షణాలు అందరు. అందుకే మనకు భాగవతం ఏం చెప్తుంది, యస్యాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వైర్ గుణైస్తత్ర సమాసతే సురః హరావ అభక్తస్య కుతో మహద్గుణ మనోరథే నాస్తి ధావతో బహిః. ఎవరైతే భగవంతుడి యొక్క శరణు పొందుతారో వాళ్ళకి దివ్య లక్షణాలన్నీ కూడా చేకూరుతాయి, వాళ్ళ హృదయంలో ఏర్పడతాయి, ఎప్పటికీ నిలుస్తాయి. అలా భగవద్భక్తుడు కానటువంటి వాడు కొన్నిసార్లు బాహ్యంగా మంచిగా బిహేవ్ చేసినట్టుండొచ్చు, కొన్ని మంచి లక్షణాలు ప్రదర్శించినట్టుండొచ్చు, బట్ అవన్నీ కేవలం మానసిక కల్పనలే, కేవలం సమయానుకూలంగా ప్రదర్శిస్తున్నాడు. అతనికి పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినప్పుడు నిజమైనటువంటి దుర్మార్గపు లక్షణాలు బయటపడతాయి. ఇది తేడా అన్నమాట. ఎవరికి? సబ్స్టాన్షియల్ డివోటీకి, సర్కమ్స్టాన్షియల్ డివోటీకి. సబ్స్టాన్షియల్ డివోటీ అని అంటే అతనిలో సబ్స్టాన్స్ ఉంది, పదార్థం ఉంది. ఏమిటి? భక్తి పదార్థం అనేటువంటిది ఉంది అతను సబ్స్టాన్షియల్ డివోటీ. సర్కమ్స్టాన్షియల్ డివోటీ అని అంటే సర్కమ్స్టాన్స్ బట్టి, వాతావరణం బట్టి తను అలా మెలిగిపోతూ ఉంటాడు అనమాట, అలా అడాప్ట్ అయిపోతూ ఉంటాడు అనమాట. నలుగురితో నారాయణ అంటారు చూసారా, గుంపులో గోవింద, నలుగురితో నారాయణ అంటారు చూసారా, అది కాదనమాట. డివోటీ అలాంటి వాడు కాదనమాట. డివోటీ ఎప్పుడు కూడాను భగవంతుడితోనే ఉంటాడు, సత్యంతోనే ఉంటాడు డివోటీ. సో ఇప్పుడు మనందరి గోల్ ఏమిటంటే ఆ లక్షణాలు పెంపొందించుకోవడానికి మనం ఈ శాస్త్ర అధ్యయనం చేస్తున్నాం. ఏదో కొన్ని నాలుగు మాటలు తెలుసుకుని ఆ నాలుగు మాటల్ని వేరే వాళ్ళని బాణాల్లా వేరే వాళ్ళని సంధించడానికి కాదు. మనం ఈ మాటలు నేర్చుకుంటుంది, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటుంది. ఈ నాలుగు మాటల్ని బాణాల్లా ఉపయోగించి వేరే వాళ్ళ మీద సంధించి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళుగా ప్రూవ్ చేసుకోవడానికో ఇంకోటో దానికోసం కాదు. అది ఆ మాత్రం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ కూడా. దానికోసం నేను ఇక్కడికి వచ్చి చెప్పాల్సినటువంటి పని లేదు. సో దివ్య లక్షణాలు పెంపొందించుకోవడానికి మన ప్రయత్నం. దివ్య లక్షణాలు ఎప్పుడు పెంపొందించుకోగలుగుతామనంటే కృష్ణుని దయతలచి ఆ దివ్య లక్షణాలని మన హృదయంలో జొప్పించినట్లయితే. దివ్య జ్ఞాన్ హృదయ ప్రకర్షితో, దివ్య జ్ఞాన్ హృదయ ప్రకర్షితో. సో ఇది గోల్ ఆఫ్ శాస్త్ర స్టడీ, గోల్ ఆఫ్ శాస్త్ర స్టడీ. అందుకే ఎవరైనా శాస్త్ర క్లాసెస్ ఎందుకు రావాలంటే ఈ యొక్క లక్షణాలు మనం పెంపొందించుకోవడానికి ఒక అవకాశం మనకు మనం కల్పించుకుంటున్నాం. వీటికి రావట్లేదని అంటే ఏమిటి? బండబారిపోయి అలాగే ఉండిపోతాం అన్నమాట. సంవత్సరాలు గడిచిపోతాయి కానీ బండబారిపోయి అలాగే ఉండిపోతాం అన్నమాట. సో అలా ఉండిపోవడానికి కాదు, అలా ఉండిపోయినప్పుడు, బండబారిపోయి అలా ఉండిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మనం వేరే వాళ్ళకి ఇన్స్పైర్ చేయలేం, మనం చేసే సేవను కూడా సరిగ్గా మనం చేయలేమన్నమాట. ఎందుకంటే ప్రతి సేవకి కావాల్సింది ఏంటంటే ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? లక్షణాల నుంచి వస్తాయి, దివ్య లక్షణాల నుంచి వస్తాయి. కృష్ణుడు చాలా కరుణామయుడు, చాలా లవింగ్ పర్సన్. కృష్ణుడు చాలా ప్రేమపూర్వకమైనటువంటి వ్యక్తి. ఇది కృష్ణుని కోసం చేస్తున్నాను, ఆచార్యుల కోసం చేస్తున్నాను అనేటువంటి భావన ఎప్పుడు వస్తుంది? ఈ దివ్య లక్షణాలు ఎప్పుడైతే మన హృదయంలో ప్రకాశింపబడతాయో అప్పుడే అలాంటి భావన వస్తుంది. లేకపోతే రాదు కదా. లేకపోతే ఆ యజ్ఞశర్మలాగా, దైవశర్మలాగా మనం పనిచేసే అవకాశం అనమాట. దైవశర్మ గురించి తెలుసు కదా అందరికీ కూడా, స్టోరీ తెలీదా? విన్నారు కదా దైవశర్మ. దైవశర్మ ఒక బ్రాహ్మణుడి యొక్క కొడుకు. వాళ్ళ నాన్నగారు చనిపోతే దైవశర్మ చాలా ఆస్ట్రేటిస్, వాళ్ళ అమ్మగారిని వదిలేసి బయటకు వెళ్ళిపోయి చాలా ఆస్ట్రేటిస్ ఫైనాన్సెస్ చేసి చాలా తపస్సు పొందాడు అనమాట, తపస్సు సంపన్నుడయ్యాడు. ఒకసారి ఆయన స్నానం చేస్తుంటే, తపస్సు చేస్తుంటే ఒక చెట్టు కింద ఒక పావురం రెట్టేసింది అనమాట. రెట్టేస్తే ఆ పావురం వైపు చూశాడనమాట కోపంగా. చూస్తే అప్పుడు పావురం భస్మం అయిపోయింది. అప్పుడు తాను గ్రహించాడు, నాకు ఇంత గొప్ప తపశ్శక్తి ఉందని గ్రహించి ఏమనుకున్నాడు, నేను చాలా గొప్పవాడిని అయిపోయానని చెప్పేసి ఇంకా ప్రపంచం మీద పడ్డాడు అనమాట, ఇంకా జనాల మీద పడ్డాడు. ఎవరేదైనా సరే అతనికి కొద్దిగా ఇబ్బంది కలిగించినా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాడు అనమాట. సో ఇలా ఒకసారి భిక్షాటనకు వెళ్లి ఒక గృహస్థ ఇంటి మీద, ఇంటి ముందు నిలుచుని భవతీ భిక్షాందేహి అని అన్నాడు. అంటే ఆ స్త్రీ, ఆ గృహిణి ఇలా సమాధానం చెప్పింది, ఓ అయ్యా, నేను మా భర్తకి నేను సేవ చేస్తున్నాను, కొద్దిసేపు వేచి ఉండండి, ఆయన సేవ పూర్తయిన వెంటనే నేను వచ్చి మీకు నేను భిక్ష ఇస్తానని చెప్పేసి అందనమాట. చిత్ర చాలా కోపోద్రిక్తుడే అనమాట ఆ మాట విని. వెంటనే ఆమె వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేసిన తర్వాత ఆమె తన భర్త సేవ పూర్తి చేసిన తర్వాత వెనక్కి వచ్చి ఆయనకి భిక్ష ఇవ్వబోయింది అనమాట. స్వామి వైపు చాలా కోపంగా గురువుగా ఇలా చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే ఆమె అంది, ఆ పక్షి భస్మం అయిపోయినట్టు నేను కూడా అయిపోతాను అనుకుంటున్నావా అని చెప్పేసి అందనమాట. ఈయనకు ఒక్కసారిగా పిచ్చెక్కింది అనమాట. ఎందుకంటే ఈమెమో ఇక్కడ ఉంది, ఇవన్నీ ఈమెకి ఎలా తెలుసు అని చెప్పేసి చాలా వెంటనే తన గర్వం ఒక్కసారి ఎగిరిపోయి ఆమె కాలం మీద పడి, ఓ తల్లి తప్పు అయిపోయింది, మీకు ఇవన్నీ ఎలా తెలిసినాయి ఏమిటి అని అంటే, ఆయన నువ్వు విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టి నీ తల్లిని వదిలిపెట్టి ఏ రకమైన రక్షణ లేని తల్లిని వదిలిపెట్టి నువ్వు వచ్చావు చూడు, వచ్చిన తర్వాత నువ్వు చాలా గొప్ప తపస్సు సంపన్నుడు అని చెప్పి ఆ తపస్సును వేరే వాళ్ళ మీద అకారణంగా వాళ్ళని బాధ పెట్టడానికి ఉపయోగిస్తున్నావు, ఇది చాలా తప్పునాయన, ఇది విద్యుక్త ధర్మాలను చేయడానికి ఈ యొక్క తపస్సు శక్తిని ఉపయోగించాలి అని చెప్పి ఆయన మొత్తం వృత్తాంతం అంతా కూడా చెప్తుంది అనమాట అతనికి. అప్పుడు నేను ఏం చేయమంటావు తల్లి అని అంటే, వెంటనే వెళ్ళి మీ అమ్మగారిని రక్షించి మీ అమ్మగారిని కాపాడుకో, మీ అమ్మగారికి సరైనటువంటి ఏర్పాట్లు చేయని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు ఆయన వెనక్కి వెళ్తాడు. అంటే నా పాయింట్ ఏంటంటే, ఈ స్టోరీ వృత్తాంతం ఏమిటంటే, వీఆర్ నాట్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ టు బ్యాష్ పీపుల్. బ్యాష్ పీపుల్ అంటే వేరే వాళ్ళ మీద ఆధిపత్యం ప్రదర్శించడం కోసం కాదు మనం ఈ నాలెడ్జ్ నేర్చుకుంటుంది. ఈ నాలెడ్జ్ నేర్చుకుంటుంది దేనికనంటే, వేరే వాళ్ళకి సేవ చేయడం కోసం, ఇతరులకి సేవ చేయడం కోసం. అందరూ మగ్గిపోతున్నారు అజ్ఞానంలో, అంధకారంలో మగ్గిపోతున్నారు. వాళ్ళకి దుఃఖానికి కారణం తెలియదు వాళ్ళకి. ఏదైతే సమస్యకు పరిష్కారమో దానికి కాకుండా వారు సమస్య కంటే ఇంకా పెద్ద సమస్యను పరిష్కారంగా వారు సృష్టించుకుంటూ ఉన్నారు అన్నమాట. అలాంటి వాళ్ళని చూసి మనకి జాలి కలిగి ఆచార్యుల వైపు నుంచి, ఆచార్యుల తరపు నుంచి మనం వాళ్ళకి సహాయం చేయడానికి సహాయకులుగా, సేవకులుగా ఈ సైన్యం ఏర్పడాలి అనేటువంటిది ప్రభుపాదుల వారు తలచారన్నమాట. అందువల్ల ఆ రకంగా తయారవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా తయారవ్వాలంటే చాలా ముఖ్యమైన లక్షణం ఒకటి ఉండాలి. ఏమిటంటే అత్యంత వినమ్రత. వినమ్రత లేకుండా ఎవరు కూడా వేరే వాళ్ళకి సహాయం చేయలేరు. నేను అధికుణ్ణి అనేటువంటి భావనతో నువ్వు ఎవ్వరికి కూడా సేవ చేయలేవు. సేవకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏమిటంటే, నేను అత్యంత అల్పుణ్ణి, అందరూ సేవించదగ్గ వ్యక్తులు అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు ఇతరులకు సేవ చేయగలుగుతాడు. అంతేకాకుండా అలా కాకుండా, నేను చాలా, నాకు చాలా విషయాలు తెలుసు, వీళ్ళందరూ జీవితం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, నేను చాలా పవిత్రుడిని, నేను చాలా గొప్పవాడిని, అసలు వీళ్ళందరూ వచ్చి నా కాళ్ళు కడిగితే ఆ కాళ్ళు కడిగి వాళ్ళ నెత్తి మీద వేసుకుంటే వీళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు లేకపోతే వైకుంఠానికి వెళ్తారు, ఇలా కూడా ఆలోచించవచ్చు. ఇలా ఆలోచిస్తే అది చాలా పరమ మూర్ఖత్వం. ఇది ఒక గర్విష్ఠుడి యొక్క ఆలోచన విధానం అన్నమాట. కరెక్టే, మనకి వేరే వాళ్ళకంటే చాలా అదృష్టం వల్ల మనం ఈ మూమెంట్ లోకి వచ్చాం, ప్రభుపాదులు వారి టీచింగ్స్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, వింటున్నాం. బట్ వీటిని దేనికి ఉపయోగించాలి? ప్రభుపాదులు వారి సేవకి. ప్రభుపాదులు వారు, ఆచార్యులు వాళ్ళందరూ కూడా తపన పడింది దేనికోసం? రీసెంట్ గా ప్రభుపాదులు డిసపియరెన్స్ డే అందరూ జరుపుకున్నారు. డిసపియరెన్స్ డే మీరు చూస్తే ప్రభుపాదులు వారి తపన చివరి లాస్ట్ మూమెంట్ వరకు ఆయన తపన మనకు కనబడుతుంది. ప్రభుపాదులు వారి యొక్క తపన కనబడుతుంది. లాస్ట్ మూమెంట్ వరకు ఆయన భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ తన శిష్యులతో అంటున్నారు అనమాట, ప్లీజ్ కమ్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ సత్తుగుణ, ప్లీజ్ యు మస్ట్ రైజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, యు మస్ట్ చాంట్ యువర్ జప నైస్లీ, యు మస్ట్ రీడ్ భాగవతం, యు మస్ట్ సర్వ్ ద డ్యూటీస్ వెరీ నైస్లీ, ఇవన్నీ చెప్తున్నారు ప్రభుపాదులు వారు లాస్ట్ మూమెంట్ లో చెప్తున్నారు. సత్వగుణానికి వచ్చినంత వరకు మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందలేము, ఈ ఆధ్యాత్మిక లక్షణాలను మనం పెంపొందించుకునే అవకాశం లేదనమాట. సో నేను అంటుంది ఏంటంటే, ద గోల్ ఆఫ్ భక్తి శాస్త్రి స్టడీ ఈజ్ టు డెవలప్ ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్. భక్తి శాస్త్రి అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దివ్య లక్షణాలని పెంపొందించుకొని ఎంతో బాధాతప్త హృదయాల్ని ఉపశమింపజేయడం కోసం మనం సన్నద్ధం అవుతూ ఉన్నాం. మనందరం కూడా ఒక మార్గాన్ని ఎంచుకున్నాం అనమాట. ఈ సమాజానికి సేవ చేయడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాం. లేకపోతే ఇంత ఆస్తి మీరు ఎందుకు చేయాలి? ఎక్కడ మీ ఇంట్లో ఉండి ఏ వ్యాపారమో ఉద్యోగమో చేసుకుని ఉండొచ్చు కదా. నాలుగు మెతుకులు ఎక్కడైనా దొరుకుతాయి. మందిరమే నాలుగు మెతుకులు పెట్టదు, ఎక్కడైనా నాలుగు మెతుకులు దొరుకుతాయి. బట్ ఈ ఒక పెద్ద యూనివర్సిటీ, ఇస్కాన్ అనేటువంటి ఒక యూనివర్సిటీకి ఎందుకు వచ్చామనంటే, సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించి ఆచార్యులు ఇంత గొప్ప పరిష్కార మార్గాన్ని ఇచ్చారే, ఇది వీళ్ళకి అర్థం కావట్లేదే అనేటువంటి భావన మనం పెంపొందించుకుని వారి మీద చాలా దయతో కృపతో కరుణతో ఈ యొక్క మార్గాన్ని వాళ్ళకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయాలంటే ముందు మనకేం కావాలి? చాలా వినమ్ర భావన కావాలి. కనెక్ట్ అవుతున్నారా లేకపోతే ఏదో మీరు నిద్రపోతున్నారా? నేను చెప్తున్న మాటలు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా లేకపోతే మీకు ఏం ప్రభు మీరు ఏదో ఏదేదో చెప్తున్నారు అని అనుకుంటున్నారా? చెప్పండి. ఏం పర్వాలేదు, నేనేం అనుకోను. నేను మీతో షేర్ చేసుకునేటువంటి అంశాలు ఏంటంటే రోజు నేను రెగ్యులర్ గా మెడిటేట్ చేసే అంశాలు. నా బాధ్యత ఏంటి, ఈ ఈ ప్రపంచంలో ఇక్కడ ఈ ఈ ఇన్స్టిట్యూషన్ లో నేను ఎందుకు చేరాను, ఎందుకు నేను ఎంత కష్టపడాలి, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, ఈ ఈ ట్రావెలింగ్ చేయాలి ఆ ట్రావెలింగ్ చేయాలి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ అని నేను నన్ను ప్రశ్నించుకున్నప్పుడు నాకు చాలా ఉపశమనాన్ని ఇచ్చేటువంటిది ఏమిటంటే ఇంత గొప్ప అదృష్టాన్ని నేను పొందాను కాబట్టి ఆ అదృష్టాన్ని నేను వేరే వాళ్ళకి పంచుకోవడానికి నేను ఎంత కష్టపడినా కూడా పర్వాలేదు అనేటువంటి సమాధానం వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాను. దీనివల్ల నాకేం వస్తుందనే ఆలోచన వస్తే నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. దీనివల్ల నాకేం రాదు, నాకేం రాదు అని అంటే భౌతికమైనటువంటిది నాకేం రాకపోవచ్చు, బట్ భగవంతుని యొక్క కృప నా మీద పడుతుంది అనేటువంటి నమ్మకం కలుగుతుందన్నమాట. అందువల్ల ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే దీని యొక్క పర్పస్ మనం అర్థం చేసుకోవాలి. భక్తి శాస్త్రి ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. నాకు ఇష్టం ఉంటే వస్తాను, నాకు ఇష్టం లేకపోతే రాదు అనేటువంటి ఆప్షన్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈస్ కంపల్సరీ. వై ఇట్ ఈస్ కంపల్సరీ? బికాజ్ ఇట్ డెవలప్స్ యువర్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అండ్ క్వాలిటీస్, వితౌట్ విచ్ యూ కెనాట్ సర్వ్ ప్రాపర్లీ. సో ఈ గ్రావిటీని గ్రహించి మీరు రామ్మని చెప్తున్నాను. గ్రావిటీని గ్రహించి రావాలి. ఎలాగో మనకి ఈరోజు సెలవు, కొద్దిగా ఏదో 2 గంటలు వచ్చి కూర్చొని కునుకు తీస్తే అయిపోయాయి. ఈ యాటిట్యూడ్ ఎంత, ఇది మనం ఒక ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అనేటువంటి భావంతో వస్తే దీనివల్ల ఎంత లాభపడతారో ఆలోచించుకుందాం. సో యాటిట్యూడ్ సరిగ్గా లేకపోతే మనం ఎన్ని లక్షల జన్మలు ఎత్తినా కూడా బహుజన్మ కొరే శ్రవణ కీర్తన, శ్రవణ కీర్తన జన్మ జన్మలు చేసినా కూడా కృష్ణ ప్రేమను మాత్రం పొందలేదు, యాటిట్యూడ్ సరిగ్గా లేదు. అందువల్ల ఈ యాటిట్యూడ్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుని మనం ఇక్కడికి రావడానికి ప్రయత్నించాలి. వీఆర్ ఆల్ మిషనరీ వర్కర్స్, నెవర్ ఫర్గెట్ దిస్. వీఆర్ ఆల్ మిషనరీ వర్కర్స్. మిషనరీ వర్కర్ అంటే అతనికి సెలవు ఉండదు, సెన్స్ గ్రాటిఫికేషన్ సెలవులే ఉండవు మిషనరీ వర్కర్ కి. 7 డేస్ ఎ వీక్ గో 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 గో. వీఆర్ ఆల్ మిషనరీ వర్కర్స్. ఆ మిషనరీ వర్క్ స్పిరిట్ అనేటువంటిది మనలో ఉండాలి. ప్రభుపాదులు వారు ఎలాంటి మిషనరీ స్పిరిట్ అయితే ఎలాంటిదైతే మనకి ఇచ్చారో ఆ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. అందువల్ల నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీ చాయిస్ వల్ల, భగవంతుడి చాయిస్ వల్ల ఇక్కడికి వచ్చి పడ్డారు. సో బీ మిషనరీ వర్కర్స్. ఏదో కాలం వెళ్ళదీసే వద్దాం. నీలాచల్ స్టాండప్. సో అలా కాలం వెళ్ళదీసే వద్దాం. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఇవి మీకు ఎలా అనిపించచ్చు అంటే కొద్దిగా థియరిటికల్ గా విషయాల్లో అనిపించవచ్చు. లాస్ట్ టైం మనం ఈ 5 విషయాల గురించి చెప్పుకున్నాం, బట్ దాని ప్రాక్టికాలిటీని మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఎనీ కామెంట్స్ ఆన్ దిస్ వాట్ ఐ సెడ్? ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్? మానవుడు సంపాదించుకుంటే ఏమి రాదు, బూడిది వస్తుంది అంతే. మానవుడు సంపాదించుకుంటే బూడిది వస్తుంది అంతే. దైవ అనుగ్రహంతోనే దివ్య లక్షణాలు వస్తాయి. కేవలం దైవ అనుగ్రహంతోనే, కేవలం దైవ అనుగ్రహంతోనే. అయితే మానవ ప్రయత్నం ఉంటేనే దైవ అనుగ్రహం ఉంటుంది. ఇప్పుడు మనం దామోదర లీలలో మనం మాట్లాడుకుంటాం కదా, దామోదర లీలలో యశోదమాత కృష్ణుని బంధించడానికి ప్రతిసారి ప్రయత్నం చేసినప్పుడల్లా తాడు 2 ఇంచులు తగ్గిపోతుంది కదా. రోజు మనం ఆఫర్ చేస్తున్నాం, ఆ తాడు 2 ఇంచులు తగ్గిపోతుంది. ఏమిటా 2 ఇంచులు, ఏమిటా 2 ఇంచులు? ఒకటి మన ప్రయత్నం, రెండవది దైవ అనుగ్రహం. ఎప్పుడైతే ఆ 2 కలుస్తాయో అప్పుడు పూర్తవుతుందన్నమాట, దివ్య జ్ఞాన స్వీకరణ పూర్తవుతుందన్నమాట. సో అందువల్ల మన ప్రయత్నం ఆపకూడదు. అలా అని చెప్పి మన ప్రయత్నం ఒకటే గెలుస్తుందని చెప్పేసి మూర్ఖంగా అనుకోకూడదు. సో రెండు కావాలన్నమాట. సో మన ప్రయత్నం ఏమిటి? మన ప్రయత్నం వాట్ ఈజ్ అవర్ ఎండివర్? మన ప్రయత్నం ఏమిటి? మీరేమనుకుంటున్నారు మన ప్రయత్నం ఏమిటి? మన ప్రయత్నం దేన్ని ప్రయత్నంగా వర్ణించవచ్చు? మన ఇది మన ప్రయత్నం అని చెప్పొచ్చు దేన్ని? ఓకే ఓకే, బట్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? కరెక్ట్ కాదు. జ్ఞానం కావాలనే దుగ్ధతో, జ్ఞానం కావాలనే ఆశతో ఇవి చేస్తే భగవంతుడు సంతోషపడడు. మనం దేంతో చేయాలి, ఏ ఉద్దేశంతో వీటిని చేయాలంటే, చాలా కృపతో ఆచార్య పరంపర మనకిచ్చినటువంటి సాధనలు, సాధనా కార్యక్రమాలు ఇవి. వారు భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవడానికి ఈ సాధనా కార్యక్రమాలు ఇచ్చారు. కాబట్టి ఈ సాధనా కార్యక్రమాలు నేను చేస్తూ ఎవరిని సంతోష పెడతాను? ఆ ఆచార్యుల్ని, భగవంతుణ్ణి సంతోష పెడతాను. వారు గనక కృపదలిచినట్లయితే నాకు ఆ దివ్య జ్ఞానాన్ని వాళ్ళు ప్రసాదిస్తారు. ఆ భావనతో మనం చేయాలి. అంటే నాకు దివ్య జ్ఞానం వచ్చేయాలని కాదు, వాళ్ళు సంతోషపడిని, సంతోషపడిన తర్వాత వచ్చేటువంటి ఫలితమే ఈ దివ్య జ్ఞానం. అంటే నా ప్రధాన ఉద్దేశం దివ్య జ్ఞానం కావడం కాదు, నా ప్రధాన ఉద్దేశం ఏమిటి? వాళ్ళని సంతోషపరచడం, అది ప్రధాన ఉద్దేశం. చాలా మంది సాధన అంటే ఏమనుకుంటారంటే, నేను ఒక మాట విన్నాను అంటే చాలా చమత్కారంగా ఉంటుంది అన్నమాట. పొద్దునే లేచావా? ఎస్. మంగళారతికి వచ్చావా? ఎస్. ధర్మాలు జపం చేసావా? ఎస్. టిక్ పెట్టేస్తున్నావు అంటే మన సాధన చాట్ ఉంటుంది కదా, టిక్, ఒకటి 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 టిక్ పెట్టేస్తున్నా. ఎస్. తర్వాత భాగవతం క్లాస్కి వచ్చావా? ఎస్. భక్తి శాస్త్రి క్లాస్కి వచ్చావా? ఎస్. కృష్ణుణ్ణి స్మరించుకున్నావా? నో. అంటే ఇవన్నీ ఎందుకు? ఈ సాధనాలు దేనికి? వాటిని ఇండిపెండెంట్ గా చేయడం కోసం కాదు, వాటికి ఒక ఉద్దేశం ఉంది. ఈ సాధన ప్రక్రియకు ఒక ఉద్దేశం ఉంది. ఏమిటో ఉద్దేశం? భగవంతుణ్ణి స్మరించుకోవడం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్య ఉక్త ఉపాసతే. సో ఈ సాధనాలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుని స్మరించుకోవడం. మనం అంటాం కదా, యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిహి, ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, భౌతికంగా ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నా, కేవలం భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడం ద్వారా నీలో ఉండేటువంటి అశుచి, బాహ్యంగాను అంతరంగా ఉండే అశుచి అంతా కూడా తొలగిపోతుంది. సో పర్పస్, ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇవన్నీ చేసుకోవడానికి భగవంతుణ్ణి స్మరించాలి, అది ప్రధానమైనటువంటి ఉద్దేశం. భగవంతుడిని స్మరించడం అంటే ఏమిటి? భగవంతుడి తరపు నుంచి పనిచేయడం, భగవంతుడి సంతోషం కోసం పనిచేయడం, భగవంతుని ప్రతినిధిగా పనిచేయడం, భగవంతుని యొక్క కుటుంబ సభ్యుడిగా పనిచేయడం అన్నమాట. ఇప్పుడు మనం చేస్తుందంతా కూడా లార్డ్ చైతన్య తరపు నుంచి చేయాలి. ఇదంతా మనం, లార్డ్ చైతన్య ఇస్ ఒరిజినల్ మిషనరీ, ఆయన తరపు నుంచి మనం చేయాలి. అప్పుడు మనకి సంతోషం కలుగుతుంది, అప్పుడు ఆ వ్యక్తితో మనం సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లార్డ్ చైతన్యతో సంబంధం ఏర్పాటు చేసుకోవచ్చు. లేకపోతే ఏంటో, ఏదో ఒక ఏదో ఇక్కడ ఉండడానికి ఇవి నియమాలు కాబట్టి ఇక్కడ ఉండాలంటే ఈ నియమాలు పాటించాలి కాబట్టి పాటిస్తాను. ఇక్కడ ఉండడం ప్రధాన ఉద్దేశం కాదు, నియమాలు పాటించడం ప్రధాన ఉద్దేశం కాదు. ప్రధాన ఉద్దేశం ఏమిటి? చైతన్య మహాప్రభుని సంతోష పెట్టడం, ఆచార్యుల్ని సంతోష పెట్టడం ప్రధాన ఉద్దేశం. ఆ కనెక్షన్ మిస్ అవ్వద్దు అని అంటున్నాను నేను. ఆ దృష్టి ఎప్పుడూ కూడా నేరోగా ఉండద్దు, బ్రాడ్ గా ఉండాలి. దృష్టి అనేటువంటిది బ్రాడ్ గా ఉండాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? ప్రభుపాదులు వారు అమెరికాకు వెళ్లిన తర్వాత ఆయన ఒక లెటర్ రాశారు తీర్థ మహారాజ్ అనే ఒక మహారాజ్కి, గౌడీ వైష్ణవ గౌడీ మఠ ఒక మఠాధిపతి అయినటువంటి తీర్థ మహారాజ్కి ఆయన ఒక లెటర్ రాశారు, నేను ఇక్కడ చాలా మంచి ప్రాపర్టీ చూశాను న్యూయార్క్లో ఉన్నప్పుడు, ఈ ప్రాపర్టీని మనం గనక తీసుకుని ఇక్కడ సెంటర్ స్టార్ట్ చేస్తే మన గురుగారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క కళని మనం నెరవేర్చినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆయన ఎంతగానో కోరుకున్నారు, ఆయన ట్రై చేశారు విదేశాల్లో సంస్థను ఏర్పాటు చేయడానికి, ట్రై చేసి ఒకే ఒక సంస్థను ఏర్పాటు చేశారు, ఒక మఠం ఏర్పాటు చేశారు విదేశాల్లో. ఎక్కడో తెలుసా? ఇంగ్లండ్లో కాదు, ఇంగ్లండ్లో ప్రయత్నం చేశారు, పంపించారు, వాళ్ళు వెనక్కి వచ్చేసారు. భారతదేశం బయట ఒకే ఒక ప్రదేశంలో ఏర్పాటు చేశారు భక్తి సిద్ధాంతం, మియాన్మార్, ఇప్పుడు మియాన్మార్, అప్పుడు బర్మా, రంగూన్, రంగూన్లో ఏర్పాటు చేశారు. అది ఒకే ఒక్కటి, బయట ఏర్పాటు చేసింది అది ఒక్కటే. బట్ ఇంగ్లాండ్లో చాలా మటు కోరుకున్నారు ప్రభుపాదులు వారు బ్రిటన్లో ఏర్పాటు చేయాలని, భక్తి సిద్ధాంత ప్రభుపాదు నేను అంటుంది, బట్ అది సాధ్యం కాలేదు. సో ఇప్పుడు ప్రభుపాదులు వారు ఆ లెటర్ రాశారనమాట 1965లో తీర్థ మహారాజుకు రాశారు. మన గురుగారు చాలా కోరుకున్నారు కదా, ఇక్కడ అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది, నా దగ్గర కొంతమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు, మీరు కొద్దిగా స్టోర్డ్గా ఉన్న మనీని, చైతన్య మఠలో గౌడీ మఠలో స్టోర్డ్ మనీని దీనికి వస్త ఖర్చు పెట్టినట్లయితే మనం ఇక్కడ ఒక చిన్న సెంటర్ ఏర్పాటు చేస్తే ఇక్కడ చాలా మందికి మనం కృష్ణ భక్తిని నేర్పే అవకాశం ఉన్నది. ఇందులో నేను సేవకుడిగా మాత్రమే ఉంటాను, నేనేమి కోరుకోవట్లేదు అంటే, నేను ఒక ప్రెసిడెంట్ గానో వైస్ ప్రెసిడెంట్ గానో ఉండాలనుకోవట్లేదు, మీరే ప్రెసిడెంట్ గా ఉండండి, మీ కింద నేను పనిచేస్తాను అని చెప్పేసి ప్రభుపాదులు వారు లెటర్ రాశారు. అంటే చూడండి, ఆయన అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, దేనికోసం? ఎవరి ఆనందం కోసం? వారి గురువు యొక్క ఆనందం కోసం. ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు, కాంటాక్ట్లు పెంచుకున్నారు, భక్తుల్ని కల్టివేట్ చేశారు, బట్ ఆయనేమో ముఖ్య వ్యక్తిగా ఉండాలనుకోవట్లే. తీర్థ మహారాజ్ మీరుండండి ముఖ్య, మీరు యూ బి ద ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే చూడండి, ఆయన సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ ఎలా ఉందో, ఎంత గొప్పగా ఉందో ప్రభుపాదులు వారు. అంటే వి మస్ట్ కోఆపరేట్, మనం ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి. దేనికోసం? గురువు గారి యొక్క ఆజ్ఞని శిరసావించడం కోసం మనం కోఆపరేట్ చేసుకోవాలి. దానికోసం నేనేదైనా వదులుకోవడానికి సిద్ధం, నేనేదైనా చేయడానికి సిద్ధం. సో అది ప్రభుపాదులు వారి యొక్క ఆలోచన. సో నా పాయింట్ ఏంటంటే, మనందరం కూడాను ఒకరితో ఒకరు సహకరించుకోవాలి, ఒకరినొకరు ఉత్సాహపరచుకోవాలి. దేనికోసం? గురుగారి ఆజ్ఞని పాటించడం కోసం. ఏంటో గురుగారి ఆజ్ఞ పాటించడం, మనకి ప్రభుపాదులు వారి నియమాలని పాటించడం కోసం మనం ఒకరితో ఒకరు సహకరించుకోవాలి. సపోజ్ మీరు భక్తి శాస్త్రికి వస్తున్నారు, మీ పక్కన ఉండే డివోటీ పడుకున్నాడు ఎగ్జాంపుల్, మీరేం చేస్తారు? ఆడు పడుకున్నాడు నాకేం పోయిందని చెప్పేసి మీరు వచ్చేవచ్చు, లేదా అతను కొద్దిగా ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి తీసుకురావచ్చు, అవునా కాదా? యాటిట్యూడ్ మీద ఆధారపడి. సో నేను చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, ఈ కోఆపరేటివ్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా ఈ కోఆపరేటివ్ యాటిట్యూడ్ లేకపోతే మనం ఇదంతా నిర్వీర్యం అయిపోతుంది, నిస్సారమైపోతుంది. ఈ ప్రభుపాదులు వారు ఇచ్చిన లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? యువర్ లవ్ ఫర్ మీ విల్ బి షోన్ బై హౌ మచ్ యూ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. మీకు నా మీద ప్రేమను మీరు ఎలా ప్రదర్శించవచ్చు అంటే, మీరు ఒకరితో ఒకరు ఎలా సహకరించుకొని కామన్ మిషన్ కోసం ఎలాగైతే మీరు పనిచేయగలుగుతారో ఆ రకంగా మీరు నాకు నా మీద ఉండే ప్రేమను మీరు నాకు ప్రదర్శించవచ్చు అని అన్నారు ప్రభుపాదులు. సో ఈ రకంగా మనందరం కూడా ఈ రకంగా ప్రయత్నం చేయాలి, ఈ రకంగా పనిచేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో జస్ట్ ఏదో కాలక్షేపం కోసం, లేకపోతే ఏదో జస్ట్ దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో స్టాటస్కో బిజినెస్ అంటారు. స్టాటస్కో అని అంటే ఏదో ఉన్నది అత్యవసర మార్కులతో మెయింటైన్ చేయడం. ఇప్పుడు మామూలుగా మనం స్కూల్కి వెళ్ళి వాడికి చదువే ఇంట్రెస్ట్ లేదు కానీ నాన్న కొడతాడు కాబట్టి ఏం చేస్తాడు, ఎలాగో ఒకలా 35 మార్కులు తెచ్చుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అంతేగాని వాడు ఏదో 60 మార్క్స్ 70 మార్క్స్ 80 మార్క్స్ కోసం వాడు ఇప్పుడు ట్రై చేయడు, ఎందుకు వాడికి ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. సో అలాగే మనకి ఇంట్రెస్టే లేదనుకోండి, ప్రభుపాదులు వారిని ప్లీజ్ చేయాలని ఇంట్రెస్టే లేదనుకోండి, కాబట్టి అన్ని ఎలా చేస్తామనో అత్యసరలా చేస్తాం. అత్యసరలా చేయడం అని అంటే 4:30కి మంగళారతికి రాకపోతే మనకేమో పెరుగు తక్కువైపోద్ది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా ఇక్కడ ఇంతకుముందు ఉందో లేదో తెలియదు నాకు, ఇంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు ఉన్నట్టుంది బట్ ఇప్పుడు అది తీసేసినట్టున్నారు. బట్ అలాంటివి ఉండొచ్చు పని, అలాంటి ఫోకస్ తో కూడా రావచ్చు. పెరుగు తక్కువైపోతుంది కాబట్టి ఎందుకు పెరుగు తగ్గించుకోవాలి, వచ్చేద్దాం అని చెప్పేసి వచ్చేసి, లేకపోతే ప్రభు మనల్ని తిడతారు, లేకపోతే ఇవన్నీ చాలా లో రీజన్స్. ఇవన్నీ ఎవరికి, చిన్నపిల్లవాళ్ళకి చెప్పేటువంటి, మనం చిన్నపిల్లవాళ్ళం కాదు కదా. మనం వాళ్ళకేదో ఆశ, పిప్రమెంట్ ఆశో లేకపోతే ఇంకో ఆశ ఏదో కల్పించాలి, మనకు అలాంటి ఆశ కల్పించక్కర్లేదు. మనం హయ్యర్ గా ఆలోచించడానికి ప్రయత్నించాలి, హయ్యర్ కాన్షియస్నెస్ కలిగి ఉండాలి, తీవ్రమైనటువంటి తపన కలిగి ఉండాలి, ఆచార్యుల్ని ప్లీజ్ చేయాలనే తీవ్రమైన తపన కలిగి ఉండాలి. మీరు భక్తివినోద్ ఠాకూర్ లైఫ్ హిస్టరీ కనుక చదివితే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది, అంటే ఎంత ఆయన సత్యం తెలుసుకోవడం కోసం ఎంత తప్పించిపోయాడో మీకు తెలుస్తుంది. సత్యం తెలుసుకోవడం కోసం ఆయన ఒరిజినల్ పొజిషన్ కృష్ణుని యొక్క లీలలో ఒక మంజరి ఆయన, బట్ ఈ భౌతిక ప్రపంచంలో జన్మించినప్పుడు మాత్రం ఆయనకి ఎలాంటి క్లూ లేదు, ఈ కృష్ణ చైతన్యంలోకి ఎలా రావడం అనేటువంటి క్లూ ఏమీ లేదనమాట. ఆయన జన్మించడమే ఒక కయస్థ ఫ్యామిలీలో జన్మించారు, రిచ్ ఫ్యామిలీ, బట్ ఆ రిచ్నెస్ కొద్ది సంవత్సరాలే ఉంది, తర్వాత ఆయన మళ్ళీ చాలా భేదవాడైపోయాడు. ఊలాగ్రామ్ అనేటువంటి ఒక, ఊలాగ్రామ్ గురించి విన్నారా మీరు అందరూ? వెళ్తూ ఉంటారు కదా మాయపూర్ ట్రిప్కి, వెళ్తూ ఉంటారు సంవత్సరానికి బృందావన్ ట్రిప్కి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ ప్లెజర్ ట్రిప్సా, లేకపోతే ఇవన్నీ కూడా అన్నాం ప్రేయర్ ట్రిప్స్? దే ఆర్ నాట్ సపోజ్ టు బి ప్లెజర్ ట్రిప్స్, దే ఆర్ సపోజ్ టు బి ప్రేయర్ఫుల్ ట్రిప్స్. మనం వాటి నుంచి చాలా ఎంతూజియాజంని, చాలా ఉత్సాహాన్ని పొందాలి వాళ్ళ చరిత్ర నుంచి, ఈ గొప్ప గొప్ప ఆచార్యుల చరిత్ర నుంచి. సో ఆయన ఉల్లాగ్రామ్లో ఉండి ఆయన ఇంగ్లీష్ స్కూల్లో వాళ్ళ ఫాదర్ చేర్పిద్దాం అనుకుంటే అక్కడ ఆ ఊర్లో ఇంగ్లీష్ స్కూల్ లేదు, సో పక్కన దూరంగా కృష్ణనగర్లో ఇంగ్లీష్ స్కూల్లోకి వెళ్ళారు ఆయన. ఆ తర్వాత కొన్నాళ్ళకి అక్కడ ఏదో అయింది, ఆ ఇంగ్లీష్ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు ఉండే బ్రదర్స్ సిస్టర్స్ అందరూ చచ్చిపోయారు, ఆయన ఒక్కడే మిగిలాడు. ఆ కుటుంబం మొత్తంలో ఆయన ఒక్కడే మిగిలాడు, మిగిలిన సిబ్లింగ్స్ అందరూ చచ్చిపోయారు, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ చచ్చిపోయారు కలరా వ్యాధికి. ఆ రోజుల్లో కలరా వ్యాధి భయంకరమైన వ్యాధి, అది వచ్చింది అంటే చచ్చిపోవడం అనమాట. సో చచ్చిపోయారు ఆయన, ఒకే ఒక్కడు మిగిలాడు. అంటే చూడండి కృష్ణుడు ఎలా ఏర్పాటు చేస్తాడు ఒక్కొక్కరి జీవితంలో, ఆయన ఒక్కడే బతికించాడు. 12 ఏళ్ళప్పుడు ఆయనకి పెళ్లి అయిపోయింది వాళ్ళ అమ్మగారు, అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు 12 ఏళ్ళకి. చనిపోతే వాళ్ళ అమ్మగారు అనుకున్నారు వీడికి పెళ్లి చేస్తే ఏమైనా మన ఫార్చ్యూన్ మారుతుందేమో మన అని చెప్పి అతడికి పెళ్లి చేశాడు. 5 ఏళ్ళ అమ్మాయితో పెళ్లి చేశారు, అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంచారు. 12 ఏళ్ళ నుంచి మొదలైంది తపన ఆయనకి, ఫ్యామిలీ మెయింటైన్ చేయాల్సిన తపన మొదలైంది 12 ఏళ్ళ నుంచే. తపన అంటే ఫ్యామిలీ మెయింటైన్ చేయాలని కాదు, ఏంటి వాట్ ఈస్ ట్రూత్ అనేటువంటిది. ఆయన ఎంత మందితో ట్రై చేశారు, తాంత్రిక్స్ ని కలిశారు, వాళ్ళ దగ్గర నుంచి విన్నారు వెస్టర్న్ ఫిలాసఫీ. అప్పుడే ఆ సమయంలోనే భారతదేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తిగా విస్తరించబోవడానికి వచ్చిందనమాట. అది ఒక చాలా ముఖ్యమైనటువంటి సమయం. ఎందుకు ముఖ్యమైనటువంటి సమయం అంటే ఆ టైంలో ఇంగ్లీష్ వాళ్ళు ఏమనుకున్నారంటే భారతీయులకి ఏదైతే ఇది ఉందో, నమ్మకం ఉందో, శాస్త్రాల మీద బ్రాహ్మణుల మీద ఇటైతే ఏది ఉందో దాన్ని పూర్తిగా విరిచేయాలి, విరిచి ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మనం కొత్త ఎడ్యుకేషన్ సిస్టంలో వీళ్ళు చదివేది మన సిస్టమ్, బట్ వాళ్ళ బాడీ కలర్ మాత్రం ఇండియన్. వాడు మెక్కలే అని ఒక గవర్నర్ ఉన్నాడనమాట, లార్డ్ మెక్కలే అంటారు. వాడు వచ్చి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడనమాట ఆ మెక్కలే అనేటువంటి వాడు. అంటే భారతదేశంలో ఉండే డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ అందరూ కూడా ఒక దగ్గర చేరి ఆయన స్పీచ్ విన్నారనమాట, మెక్కలే స్పీచ్ విన్నారు. ఆ మెక్కలే చెప్పిన మాటలు ఏంటంటే 1835లో జరిగింది, 1835లో జరిగింది ఇది. భక్తి వినోద్ ఠాకూర్ జన్మించింది 1838లో. 1835లో వీడు అన్నాడు అనమాట మెక్కలే, నౌ థింగ్స్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్, ద ఫైనాన్స్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, నౌ వీ విల్ ఎస్టాబ్లిష్ మిషనరీ స్కూల్స్ ఇన్ ఇండియా. వీళ్ళకి అప్పటి వరకు ఉన్న విద్యా విధానం ఏమిటంటే వైదిక విద్యా విధానం, కాబట్టి ఈ వైదిక విద్యా విధానాన్ని పూర్తిగా మనం కూల్చేసి ఒక విద్యా విధానాన్ని ఏర్పాటు చేద్దాం. ఆ విద్యా విధానం ఎలాంటిది ఉంది, ఎలాంటిది ఉండాలి? ఇట్ షుడ్ బి బ్రిటిష్. క్రిస్టియన్, వీళ్ళందరినీ క్రిస్టియన్ గా తయారు చేయాలనేటువంటి ఒక విద్యా విధానాన్ని మనం చాలా సటిల్ గా ప్రవేశపెడదాం. వీళ్ళకి వాళ్ళ ఆచారాల మీద, బ్రాహ్మణుల మీద, వాళ్ళ యొక్క సంస్కృతి మీద పూర్తిగా అది చెత్త సంస్కృతి అనే విధంగా మనం తయారు చేయాలి వీళ్ళు. అంటే అందరు చప్పట్లు కొట్టారు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇల్లే కాబట్టి చప్పట్లు కొట్టి వాళ్ళు అన్నారన్నమాట మనం కాలేజీలు ఏర్పాటు చేద్దాం. సో ఈ రకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటైనాయి అనమాట అప్పుడు 1835 నుంచి. సో భక్తి వినోద్ ఠాకూర్ అలాంటి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్లారు, వెళ్లి ఆ ఫిలాసఫీ విన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఇంకో కొత్త ఫిలాసఫీ ఇంకొక ఆయన తీసుకొచ్చాడు, రాజా రామ్మోహన్ రాయ్ అని విన్నారా పేరు, బ్రహ్మ సిద్ధాంతం అని చెప్పి వాడు ఒక ఒక ఫిలాసఫీ తీసుకొచ్చాడు. ఆ ఫిలాసఫీ ఏంటి, సగం వేదిక్ సగమేమో వెస్టర్న్ రెండు కలిపి బ్రహ్మ సిద్ధాంతం ఒకటి ఏర్పాటు చేశారు. సో ఆ రోజుల్లో బెంగాల్లో యూత్ దానికి విపరీతంగా ఆకర్షితులయ్యారు అనమాట, ఈ బ్రహ్మ సిద్ధాంతానికి విపరీతంగా ఆకర్షితులయ్యారు. చాలా మంది యథీష్టంగా మారిపోయారు, చాలా మంది వైష్ణవ సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. ఇంకోవైపు వీళ్లు విరుచుకు పడుతున్నారు, ఎవరు చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ అని చెప్పి చెత్త చెత్త పనులు చేసి అసాంఘికమైన కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళందరూ ఒకవైపు విరుచుకు పడుతున్నారు. రకరకాలైనటువంటి తెగలున్నాయన్నమాట, వీళ్ళందరూ కూడా చెప్పుకోవడానికి చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ బట్ చేసే చెత్త పనులు అన్నమాట. కాబట్టి సమాజంలో కాస్తో కోస్తో ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళందరికీ ఇది చాలా ఏం కలిగించేదంటే విసుగు కలిగించేదన్నమాట వీళ్ళని చూసి. వీళ్ళేం వీళ్ళు చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ అంటారు, అంటే వాళ్ళ దృష్టిలో చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ అంటే లో క్లాస్ ఫెలోస్ వాళ్ళ దృష్టిలో. ఇది పరిస్థితి 1838లో. ఈరోజు మనకి ఈ స్టేటస్ ఉందే, ఈ స్టేటస్ ఎక్కడి నుంచి వచ్చేసింది అనుకుంటున్నారు, ఎవరి కృప వల్ల వచ్చింది అనుకుంటున్నారు ఈ స్టేటస్? మనల్ని చూసి చాలా ఈ తిలకాన్ని చూసి ఈ కంటిమాలను చూసి ఈ రోజు కాస్తో కూస్తో రెస్పెక్ట్ ఉందా లేదా? స్వామి అని అంటారు, లేకపోతే అయ్యగారు అని అంటారు, పంతులు గారు అని అంటారు, ఏదో ఒక రెస్పెక్ట్ ఉంది. ఎందుకు ఆ రెస్పెక్ట్ ఉంది అని అంటే ఈ ఆచార్యుల యొక్క కృప. సో ఈ రకంగా ఇన్ని మధ్యలో ఇంత గందరగోళం మధ్యలో భక్తి వినోద్ ఠాకూర్ ఈ చైతన్య మహాప్రభు సిద్ధాంతం కోసం ఆయన తాపత్రయపడ్డారు. 30 ఏళ్ల దాకా ఆయనకి అంతు పట్టలేదన్నమాట, ఏం చేయాలి, ఏం చదవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి అంతు పట్టలేదు 30 ఏళ్ల వరకు. చివరికి ఆయన ఒక అసిస్టెంట్ ద్వారా ఆయనకి రెండు పుస్తకాలు వచ్చినాయి అన్నమాట. ఏమిటది, భాగవతం, తర్వాత చైతన్య చరితామృత, రెండు పుస్తకాలు ఆయన తెప్పించుకున్న తర్వాత చైతన్య చరితామృత చదివారు. చైతన్య చరితామృత చదివిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది చైతన్య మహాప్రభు ఫిలాసఫీ ఈజ్ ద హైయెస్ట్ ఫిలాసఫీ అనేటువంటిది అర్థమైంది. అర్థమై ఆయన ఇంకా భాగవతాన్ని మళ్లీ చదివి, చైతన్య చరితామృతని మళ్లీ చదివి అప్పుడు వైష్ణవ సాంగత్యం కోసం చూశారు. ఆ సమయంలో ఆయనకు కనబడింది ఎవరునంటే జగన్నాథ్ దాస్ బాబాజీ. జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అప్పుడు కలవడంతో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ యొక్క ఆయనకి ఆయన సంకీర్తనలో ఆయన పాల్గొనడం చూసి ఈయన ఎంత ప్రభావితుడయ్యాడనంటే, ఆ సమయంలో భక్తి వినోద్ ఠాకూర్ ఉన్న టైంలో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్కి 100 ఏళ్ళు పైనే ఉన్నాయి. ఆ 100 ఏళ్ళు పైన ఉన్న కీర్తన జరుగుతున్నప్పుడు మాత్రం ఆయన డ్యాన్స్ చేసే విధానం చూసి ఎవరు కూడా అంత వృద్ధ స్థితిలో ఎవరు కూడాను అంత ఉత్సాహంగా కీర్తనలో డ్యాన్స్ చేయడం అనేటువంటిది జరగదు, అసాధారణం అన్నమాట. ఆ రకంగా ఆయన డ్యాన్స్ చేయడం చూసి భక్తి వినోద్ ఠాకూర్ వారు అనుకున్నారు అనమాట, ఈయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఈయన చాలా చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప ఫాలోవర్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవ చేసి ఆయన దగ్గర నుంచి విని ఆయన తన ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ప్రత్యేకంగా భక్తి సిద్ధాంత సరస్వతి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆలింగనం చేసుకుని బ్లెస్ చేశారు భక్తి సిద్ధాంతం, దట్ యు విల్ బికమ్ ఎ గ్రేట్ ప్రీచర్ ఆఫ్ చైతన్య మహాప్రభుస్ మూమెంట్ అని. సో ఆ రకంగా భక్తి సిద్ధాంత బికేమ్ ఎ వెరీ పవర్ఫుల్ డివోటీ. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనం ఎక్కడో ఉన్నాం కదా నిజంగా, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళందరూ మనకి ఎంత రెస్పెక్టబిలిటీ ఇచ్చారు, ఎంత రెస్పెక్టబిలిటీ, ఎంత గౌరవాన్ని మనందరికి ఇచ్చారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు పోరాడడం వల్లే కదా ఈ గౌరవం మనకు వచ్చింది. ఈ రోజు మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటే వేరే వాళ్ళు చాలా ఎలా చూస్తున్నారు, గౌరవంగా చూస్తున్నారు, చిరాగ్గా పనికిమాలిన వాళ్ళు ఇళ్ళు అనేటట్టుగా చూడట్లేదు. ఆ గౌరవం ఎవరి వల్ల వచ్చింది? ఆయన వల్ల వచ్చింది, భక్తివినోద్ ఠాకూర్ వల్ల వచ్చింది. సో ఈ రకంగా పాయింట్ ఏంటంటే ఆ గౌరవాన్ని మనం నిలబెట్టాలి, నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలి. అలా పాస్ ఆన్ చేయాలంటే ఊరికనే ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవుతామంటే కాదు. ఎవరు అత్యవసర మార్కులతో పాస్ అవుతామంటే ఊరుకోవచ్చునంటే అక్కడ ఏదో బయట జాబులు చేసుకుని ఫ్యామిలీలో వాళ్ళు తంటాలు పడి ఫ్యామిలీ మెంబర్స్ని పోషించుకోవడానికి విపరీతంగా కష్టపడేటువంటి వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో 16 మాల జపం చేస్తుంటే మనం వాళ్ళని చెప్పొచ్చు, వెరీ గుడ్ చేయండి చేయండి ఇలా చేయండి, 16 మాలు మీరు ఏదో రకంగా జపం చేస్తున్నారు చాలా సంతోషం అని వాళ్ళు అనొచ్చు. మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? 64 మాలు జపం చేయాలి, లేదా 64 మాలకు తగినంతగా సేవన మిషనరీ వర్క్ లో పాల్గొవాలి. మనం కూర్చోడానికి వీల్లేదన్నమాట, జస్ట్ ఊరికనే సమయం వృధా చేయడానికి వీల్లేదండి. సో ఇవన్నీ కూడా మిషనరీ వర్కర్స్ చేయాల్సినటువంటి పనులు. ఏమంటారు, నేను మాట్లాడినంతా మీరు ఏకీపిస్తారా లేకపోతే ఎదుర్కొంటారా లేకపోతే ఏమైనా ఛాలెంజ్ చేస్తారా? చేయొచ్చు, ఎవరైనా పూర్తి కలగాలి మనకి దీని నుంచి. ఇంకా ఇంకేమైనా ఎనీ డిస్కషన్? ఈ బికేమ్ ఎ జడ్జ్ నాట్ ఇమీడియట్లీ. యాక్చువల్ గా ఇంగ్లీష్ స్కూల్లో చదివిన తర్వాత ఆయనకి ఫస్ట్ టీచర్ ఉద్యోగం వచ్చింది, తర్వాత కోర్టులో క్లర్క్ ఉద్యోగం వచ్చింది, తర్వాత హెడ్ క్లర్క్ ఉద్యోగం వచ్చింది. అవన్నీ పోయినాయి, మళ్ళీ టీచర్గా జాయిన్ అయ్యాడు ఇంకో దగ్గర. ఇట్లా 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల 27 సంవత్సరాల మధ్యలో, అంటే 8 సంవత్సరాల గ్యాప్లో 10 జాబులు మారాడు ఆయన. ఆయన తాతగారు అన్నారు, 27వ సంవత్సరంలో నీకు ఏదైతే జాబ్ వస్తుందో ఆ జాబు నీకు ఎప్పటికీ నిలిచిపోతుంది అన్నాడు. సో కరెక్ట్ గా 27వ సంవత్సరంలో ఆయనకి డిప్యూటీ మేజిస్ట్రేట్ జాబ్ వచ్చింది. ఇంక అక్కడతో ఆయన రెస్పెక్ట్, ఆయన మాట అంటే అందరికీ కూడా, ఆయన పెద్ద గొప్ప కవి. ఆయన 2 ఏళ్ళప్పుడే ఒక కవిత రాశాడు, 2 ఏళ్ళప్పుడు ఎవడైనా కవిత రాశాడు చూడండి. వాళ్ళ నాన్నగారు ఆ రోజు వాళ్ళ ఇంటికి లేటుగా వచ్చారు, ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి లేటుగా వస్తే నాన్నగారి మీద కవిత రాశాడు 2 ఏళ్ళప్పుడు. అందరూ అబ్బురు పడ్డారు అన్నమాట, చిన్న పిల్లవాడు 2 ఇయర్స్ అప్పుడు ఎలా కవిత రాశాడని. 11 ఇయర్స్ అప్పుడు ఒక పుస్తకం రాశాడు ఆయన, భక్తి వినోద్ ఠాకూర్. ఈ రకంగా వెస్టర్న్ ఫిలాసఫీ మీద ఒక పుస్తకం రాశాడు. ఫైనల్లీ 27 ఇయర్స్ కి ఆయనకి డిప్యూటీ మెజిస్ట్రేట్ జాబ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా కంప్లీట్లీ డిఫరెంట్. సరిగ్గా ఆ సమయంలో కొంతమంది వైష్ణవులతో పరిచయం ఏర్పడింది. సో ఒకసారి ఇంకా వైష్ణవులతో పరిచయం ఏర్పడిన తర్వాత, ఈ 2 పుస్తకాలు దొరికిన తర్వాత ఇంకా ఆయన వెనుకంజ వేయలేదన్నమాట. జస్ట్ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. పూరి టెంపుల్ ఆఫీసులో ఉన్న తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన భద్రక్లో ఉన్నారు, మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ లో ఖరగ్పూర్ లో ఉన్నారు, అంటే రకరకాల జాబుల్లో మారుతున్నప్పుడు అనమాట. ఇట్లా మొత్తం ఒరిస్సా బెంగాల్ ఇలా 10 ఏళ్ళు తిరిగారనమాట. తిరిగిన తర్వాత ఫైనల్ గా ఒక దగ్గర స్థిరపడ్డానమాట. సో వాళ్ళ లైఫ్ చాలా, అంటే నా పాయింట్ ఏంటంటే ఆయనకి భగవద్గీత భాగవతం పుస్తకం దొరకడానికి ఎంత కష్టపడ్డారంటే ఆయనకి దొరకలేదు, భాగవతం దొరకలేదు ఆయనకి. అప్పుడు ఆయన చదువుకునేటప్పుడు తాళపత్ర గ్రంథాలే ఉండేవి. తాళపత్ర గ్రంథాలు అంటే యునో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఆయన రాసుకునేది కూడా పెన్ను పేపర్ కాదు. మనం ఇప్పుడు పెన్ను పేపర్ ఉపయోగించట్లేదు. ఇప్పుడంతా టకటకటకటకటకటకటక మనం ఉపయోగిస్తాం. మన దగ్గర భాగవతం చైతన్య చరితామృతం మన చేతిలో మొబైల్ ఫోన్లో జుయి 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 అంటే వస్తూ ఎగురుతుంది అనమాట. ఆయనకి ఒక కాపీ దొరకడానికి అష్ట కష్టాలు పడ్డాడు ఆయన. ఒక భాగవతం కాపీ, ఒక చైతన్య చరితామృత కాపీ దొరకడానికి అష్ట కష్టాలు పడ్డాడు. సరైన కాపీ దొరకలేదు ఆయనకి. ఫైనల్లీ 30 ఏళ్ళప్పుడు దొరికింది ఆయన ఆ కాపీ. దాన్ని ఎన్నిసార్లు చదివారు ఆయన చైతన్య చరితామృతం. మనకి పర్పట్స్ తో సహా ప్రభుపాదుల వారు సిల్వర్ పల్లెంలో పూలు పెట్టి మరీ ఇచ్చారు మనకి. మనం ఏం చేస్తున్నాం దాంతో? నిద్రపోవడానికి ఒక నిద్ర మాత్రలా ఉపయోగించుకుంటున్నాం. మామూలుగా నాకు నిద్ర పద్ధతి కాబట్టి పుస్తకం ఇలా పట్టుకుంటే చక్కగా తొందరగా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి ఇలా పట్టుకుని నిద్రపోతున్నాను. అవునా కాదా? మీరు జనరల్ గా గమనించారా, నిద్ర రానటువంటి వాళ్ళు భగవద్గీత పట్టుకుంటే వెంటనే నిద్ర వచ్చేస్తుంది, లేదా పుస్తకం ప్రభుపాదుల వారి పుస్తకం ఏదో ఒకటి పట్టుకుంటే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అంటే ఎవడో వజ్రాన్ని బట్టలు తుక్కడానికి ఉపయోగించుకున్నాడంట. అలా ఉంది మన పరిస్థితి అనమాట. ఎవడికో వజ్రం ఇస్తే వాడు బట్టలు తుక్కున్నాడంట వజ్రంతో. అలా ప్రభుపాదుల వారి పుస్తకాలను మనం దేనికి ఉపయోగించుకుందామంటే నిద్రపోవడానికి ఉపయోగించుకుందాం. దేనికి ఉపయోగించాలి? ప్రభుపాదుల వారి మిషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించాలి. సో ఇట్స్ అ గ్లోరియస్ లైఫ్. నా పాయింట్ ఏంటంటే, భక్తి వినోద్ ఠాకూర్ గురించి ఎందుకు మీకు చెప్పానంటే, మనకున్న ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఇందులో కోటి వంతు కూడా ఆయనకి ఆ ఫెసిలిటీస్ అప్పట్లో లేవు. కోటి వంతు కూడా, 1/1,000,000, 1/1 crore పోర్షన్ ఆల్సో ఇట్ ఇస్ నాట్. వాళ్ళు లాంతర్లో చదువుకున్నారు, ఎక్కడెక్కడ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు, బట్ ఆ తపన మాత్రం పోలేదు ఆయనకి. ఏంటి ఈ ట్రూత్? ఏమిటి? వాట్ ఈస్ ది ట్రూత్? వాట్ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్? వాట్ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్ అనే తపన పోలేదు. ఆ తపనే ఆయన్ని అక్కడ దాకా తీసుకొచ్చింది. సో అలాగే అవర్ సెర్చ్ ఫర్ ట్రూత్ షుడ్ నాట్ స్టాప్. అవర్ సెర్చ్ ఫర్ ట్రూత్. నాకు ఆల్రెడీ ట్రూత్ తెలిసిపోయింది అనుకుంటే మూర్ఖత్వం. ట్రూత్ తెలిసిన వాడు మామూలుగా ఇలా ఉండడు, మళ్ళా ఉండడు, ఉరకలేస్తూ ఉంటుంది అనమాట. ఆనందం ఉరకలేస్తూ ఉంటుంది వాళ్ళు ఆ ట్రూత్ ని. ఎలా అయితే రామానుజాచార్యులు వారు ఎప్పుడైతే ఆ మంత్రాన్ని, నారాయణ మంత్రం వింటారో, వెంటనే ఏం చేస్తారు? నారాయణ మంత్రం ఎవరి దగ్గర నుంచి వింటారు తెలుసా? గోష్ఠి పూర్ణ నుంచి నారాయణ మంత్రం విన్న తర్వాత వెంటనే ఏం చేస్తారు? గాలి గోపురం దగ్గరికి వెళ్లి మొత్తం జనాలందరినీ కూడా రమ్మని ఆ మంత్రాన్ని వాళ్ళ చేత ఉచ్చరింపజేస్తారన్నమాట. అది, దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే పరమ పవిత్రమైనటువంటిది ఉద్ధరణ చేసేటువంటి ఒక విలువైనటువంటిది నా దగ్గర ఉంటే అది అందరితో పంచుకోవాలనేటువంటి తపనున్నటువంటి వాడే డివోటీ. సో రామానుజాచార్యుల వారి యొక్క పర్సనల్ ఎగ్జాంపుల్ ద్వారా మనకు అర్థమవుతుంది డివోటీ ఎలా కండక్ట్ చేయాలి అనేది. ఒకవేళ అలా చేయలేకపోతున్నామంటే అర్థం ఏంటి? దాని విలువ నీకు తెలియదు అనమాట. మనం కృష్ణ చైతన్యాన్ని పంచిపెట్టలేకపోతున్నాం అనుకోండి సంతోషంగా, అంటే మనకి కృష్ణ చైతన్య విలువ మనకే తెలియదు అనమాట. లేకపోతే నువ్వు ఊరుకోగలవా? ఆ డివోటీకి ప్రత్యేక కృప పడాలి. చైతన్య మహాప్రభు యొక్క కృప ప్రత్యేకంగా పడాలి ఆ డివోటీకి. అప్పుడు దుఃఖి కాస్త సుఖీ అవుతాడనమాట. అది దుఃఖీ పొజిషన్, అది మహాదుఖి పొజిషన్. అది సెల్ఫిష్ పొజిషన్ ఇస్ మహాదుఖి పొజిషన్. లేకపోతే చేయలేం మనం. చెప్తారు స్వామి స్వామి అంటారు. అవును, మనం వినమ్రంగా ఉంటే హెల్ప్ అవుతుంది. ఆ టైంలోనే హ్యూమిలిటీ రావాలి మనకి. వీళ్ళు నన్ను ఎందుకు అంటున్నారు? నా మాట ఎందుకు వింటున్నారు వీళ్ళు? నా మొహం చూసి కాదు కదా, నేను భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నానని నమ్మి నా మాటలు వాళ్ళు స్వీకరిస్తున్నారే. లేకపోతే నన్ను ఈరోజు నేను ఫ్లైట్లో వస్తుంటే నా ముందే గవర్నర్ కూర్చున్నాను, నేను నరసింహన్, ఆయనతో పాటు 4-5 ఉన్నారన్నమాట ఆయన స్టాఫ్, బాడీ గార్డ్స్, సెక్రటరీస్ 4-5 కూర్చున్నారన్నమాట. సో నాది లాస్ట్ సీటు, ఆయనదేమో లాస్ట్ బట్ వన్ అంటే ముందు రో. సో అక్కడ అంత మొత్తం యంత్రాంగం అంతా రెడీగా ఉందన్నమాట. వర్షం పడుతూ ఉంటే ఒక గొడుగులతో కలెక్టర్ వచ్చిన్నాడు అక్కడ విమానాశ్రయానికి అక్కడ కింద. సో నేనేమో నిల్చొని నా బ్యాగ్ తీయబోతున్నా అనమాట. బ్యాగ్ తీయబోతూ ఉంటే ఆ ఓఎస్డి అంటారు, ఓఎస్డి అని అంటే కలెక్టర్ దగ్గర ఉండే మెయిన్ పర్సన్ అనమాట, అతడు స్వామి స్వామి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా జరిగి నన్ను వెళ్ళనిస్తారా? కలెక్టర్ గారు ఆయనతో పాటు వెళ్ళాలి, గవర్నర్ గారితో పాటు వెళ్ళాలి నేను. దయచేసి నాకు ముందు వెళ్ళనివ్వండి, ఎందుకంటే నేను ఆ గ్రూప్ తో ఉండాలి, ఎందుకంటే ఆయన ముందున్నాడు. ఈ జస్ట్ ఈ డ్రెస్ చూసే కదా ఆయన ఏమన్నా నన్ను స్వామి స్వామి అన్నాడు. వాళ్ళు ఎంతైనా ప్రదర్శించవచ్చు, గవర్నర్తో ప్రయాణం చేస్తున్నారు, మొత్తం ఊరు ఊరంతా అక్కడ ఉంది, లేదా యంత్రాంగం యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ 10 వెహికల్స్ ఉన్నాయి అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. వాళ్ళు ఎంతైనా కానీ వాళ్ళు భగవత్ సంబంధితమైనటువంటి వ్యక్తి అంటే వెంటనే ఎంతో గౌరవాన్ని ఇస్తారు, గౌరవాన్ని ఇస్తారు. సో నా పాయింట్ ఏంటంటే వాళ్ళు గౌరవం ఇస్తుంది మన దగ్గర ఏదో ఉందని కాదు, మనం ఎవరికి కనెక్ట్ అయ్యి ఉన్నామని, నిస్వార్థంగా భగవంతుడికి కనెక్ట్ అయి ఉన్నామని వాళ్ళు మనకి గౌరవాన్ని ఇస్తున్నారు. అది మెయింటైన్ చేసి వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే ఇదంతా కూడా వ్యర్థం, ఇదంతా కూడా పెద్ద బూటకం నాటకం అన్నమాట. సో యూజ్ ద పొజిషన్ దే ఆర్ గివింగ్ టు సర్వ్ దెమ్, టు సర్వ్ దెమ్, నాట్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ బట్ టు గివ్ దెమ్, టు గివ్ దెమ్ వాట్ దే ల్యాక్, టు గివ్ దెమ్ హ్యాపీనెస్. People don't have happiness today. They are suffering like that. వాళ్ళు చూసేదే తప్పుల్ని, వాళ్ళు మాట్లాడుకునేదే చెత్తని, గ్లోరీస్ మాట్లాడుకోరు వాళ్ళు. వాళ్ళ గ్లోరీస్ అంటే ఏమిటో తెలియదు కదా, భగవంతుడు గ్లోరీస్ అంటే తెలియదు కదా, కాబట్టి వాళ్ళు మాట్లాడుకునేదే పొలిటికల్ చెత్త. ఇంకా వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుందో చూడండి, ఎంత చెత్త కుప్పు ఉంటుందో చూడండి, వాళ్ళు ఎంత బాధపడతారు దుఃఖపడతారో చూడండి. వాళ్ళని ఉద్ధరించాలంటే మనం ఎంతో సంతోషంగా తుళ్ళుతూ ఆనందంగా తుళ్ళుతూ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఆనందాన్ని పంచేవారు. వి హావ్ టు రిమెంబర్ ఇఫ్ వి ఆర్ నాట్ హంబుల్ యు విల్ నాట్ గెట్ చైతన్య మహాప్రభు స్మర్శ. వినయం గనక ఉండకపోతే చైతన్య మహాప్రభు కృప పొందే అవకాశమే లేదు. ఈ మధ్య నేను ఆలోచిస్తున్నాను, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వైష్ణవులు ఉన్నారు కదా, కేవలం గౌడీ వైష్ణవులే కాదు కదా, శ్రీ వైష్ణవులు ఉన్నారు, మధ్వ వైష్ణవులు ఉన్నారు, నింబార్క సంప్రదాయం వాళ్ళు ఉన్నారు, రుద్ర సంప్రదాయం వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, రకరకాల వైష్ణవులు ఉన్నారు కదా. మరి చైతన్య మహాప్రభు యొక్క ఫాలోవర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి? చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ యొక్క ప్రత్యేకత, ఇంతమంది వైష్ణవుల్లో చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? అదొక్కటే ప్రత్యేకత. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా వినయంలో మాత్రం వీళ్ళకి సరితోగలేరు, వినయంలో మాత్రం సరితోగలేరు. శాస్త్రాలు వాళ్ళు బాగా చెప్పొచ్చు, మంత్రాలు బాగా వల్లివించవచ్చు, డీటీ వర్షిప్ బాగా చేయొచ్చు, యజ్ఞయాగాదులు బాగా చేయొచ్చు, బట్ ఈ ఒక్క దాంట్లో ఎవరు బీట్ చేయలేరన్నమాట చైతన్య మహాప్రభు ఫాలోవర్స్. వినయంలో మాత్రం అంటే అది మన మనకి చైతన్య మహాప్రభు మనకు అందించినటువంటి వరం, దాని ద్వారానే మనం చైతన్య మహాప్రభు ఫాలోవర్ అని గుర్తింపబడగలుగుతాం. మన ప్రత్యేకత ఏమిటంటే హౌ మచ్ వీఆర్ హంబుల్ అండ్ హౌ మచ్ వీఆర్ రెండర్ రెడీ టు రెండర్ సర్వీస్ టు అదర్స్. హ్యూమిలిటీ అండ్ సర్వీస్ యాటిట్యూడ్, దీస్ ఆర్ అవర్ కోర్ భూషణాస్, ఆభరణాస్. చైతన్య మహాప్రభు మనకిచ్చిన ఆభరణాలు ఈ రెండు అన్నమాట. ఈ రెండు ఆభరణాల వల్ల వేరే వాళ్ళతో పోలిస్తే గౌడీ వైష్ణవుడు ఆ స్థాయిలో ఉంటాడు, వేరే స్థాయిలో ఉంటాడు. ఈ రకంగా అవి ఆభరణాలు మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. సో ఈరోజు నేను ఒక టాపిక్ కవర్ చేయాలనుకుంటున్నాను, మీరు వినడానికి సిద్ధంగా ఉంటే కవర్ చేస్తాను ఆ టాపిక్. ఓకే, ఎందుకంటే ఆ టాపిక్ అయిన తర్వాత ఒక ఇంకో రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేనేం చేయాలనుకుంటున్నానంటే, మన దగ్గర 32 వ్యక్తులు ఉన్నారు, గురు పరంపర ఉంది కదా, అందులో చైతన్య మహాప్రభు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క వృత్తాంతం నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఎలా ఏ సంవత్సరాల్లో వాళ్ళు ఎలా ఎలా చైతన్య మహాప్రభు మూమెంట్ని వాళ్ళు కాపాడారు, కాపాడి నెక్స్ట్ తరాలకి ఎలా అందించారు, వాళ్ళు పడిన తపనలు ఏంటి, వాళ్ళకి ఆయా సమయాల్లో పడినటువంటి కష్టాలేంటి, అవన్నీ కూడా ఇక్కడ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదో ఒక నూతిలో కప్పలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మన పరంపరను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు మన పరంపరలో అనేటువంటి తెలుసుకోవాలి. దానికి కొంత సమయం కేటాయిద్దాం అనుకున్నా అది తర్వాత. బట్ దానికి ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలనుకున్నాను. అది రెండు పాయింట్స్, అవి రెండు కనెక్టెడ్, అది చెప్పేస్తే నేను నెక్స్ట్ ఆచార్యుల దగ్గరికి వెళ్ళొచ్చు. సమస్య ఏంటంటే ఆచార్యుల గురించి చెప్తే అందరు ఇంట్రెస్ట్గా వింటారు, ఎందుకంటే స్టోరీలు కాబట్టి. బట్ దానికి ముందు ఏంటంటే ఎందుకు ఆచార్యుల గురించి వినాలి, ఫిలాసఫికల్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఫిలాసఫికల్ పాయింట్స్ ఏమిటంటే, లాస్ట్ టైం మనం అబ్సల్యూట్ ట్రూత్ అంటే ఏమనుకున్నాం, మూడుట్లో అబ్సల్యూట్ ట్రూత్ బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ అని చెప్పేసి అనుకున్నాం. అంటే భగవాన్ అబ్సల్యూట్ ట్రూత్, అంటే దానికి మించిన సత్యం అనేటువంటిది ఇంకోటి లేదు. అది అత్యున్నతమైనటువంటి సత్యం లేదా పరమసత్యం అంటే ఏమిటి, భగవాన్. భగవాన్ అంటే పరమసత్యము ఒక వ్యక్తి. పరమసత్యం ఒక వ్యక్తి కాబట్టి శక్తి కాదు, ఒక ఊహ కాదు. పరమసత్యం ఏం కాదు, ఒక ఊహ కాదు, ఒక శక్తి కాదు, ఒక కాంతి పుంజం కాదు. పరమసత్యం ఏంటి, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి నుంచే సర్వము జనిస్తూ ఉన్నది. ఆ వ్యక్తి నుంచి, ఆ వ్యక్తి ఏకో బహుశ్యాం. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఒక వ్యక్తి తనను తాను విస్తరించుకుని బహుశ్యాం, ఇంకా ఎంతో మంది వ్యక్తులుగా విస్తరించుకున్నాడు, అనంత కోటి విస్తారాలుగా విస్తరించుకున్నాడు. విస్తరించుకుని ఈ అనంత కోటి విస్తారాలుగా విస్తరించుకున్న తర్వాత, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మామూలుగా ఒక భౌతికమైనటువంటిది విస్తరించుకున్నట్లయితే ఒరిజినల్ పోతుంది అనమాట. దాన్ని మనం పనిచేసామనుకో, విస్తరిస్తే పనిచేస్తే ఏమైపోతుంది, ఒరిజినల్ పోతుంది. బట్ ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మికమైనటువంటి స్ఫుల్లింగం ఎలాంటిది అంటే, అది ఎన్ని విస్తారాలు జరిగినా కూడా దాని యొక్క ఒరిజినాలిటీ అలాగే ఉంటుంది. విస్తారానికి కూడా దాని లక్షణాలు ఉంటాయి. ఒరిజినల్కి ఏవైతే లక్షణాలు ఉన్నాయో విస్తారానికి కూడా అదే లక్షణాలు ఉంటాయి. అదే కదా ఈశోపనిషత్తులో ఇన్వోకేషన్ మంత్రం ఏమిటది, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దాన్ని ప్రభుపాదులు వారు ఎలా రాస్తారంటే, పరమసత్యం అనేటువంటిది ఒక కంప్లీట్ హోల్, హోల్ హెచ్ఓఎల్ఈ హోల్ కాదు, WHOLE హోల్ అంటే ఒక పరిపూర్ణమైనటువంటిది. పరమసత్యం ఒక పరిపూర్ణమైనటువంటిది. ఆ పరిపూర్ణమైనటువంటిది విస్తారాలుగా చెంది అసంఖ్యాకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అంశాలు దాని నుంచి ఉద్భవిస్తాయి. అలాంటి అసంఖ్యాకమైనటువంటి పరిపూర్ణాలే మనం, అవునా? ఒప్పుకుంటారు కదా అందరు కూడాను. అయితే ప్రభుపాదులు ఒక చిన్న మాట చెప్తానమాట, ఒక పరిపూర్ణమైనటువంటి దాని నుంచి మనం జన్మింపబడ్డాం కాబట్టి మనం కూడా పరిపూర్ణంగా ఉండాలి. కానీ మనం పరిపూర్ణత్వాన్ని మనం అనుభవపూర్వకంగా మనం తెలుసుకోలేకపోతున్నాం. కారణం ఏంటి, ఆల్దో వీ హ్యావ్ బీన్ జనరేటెడ్ ఫ్రమ్ ది కంప్లీట్ హోల్ అండ్ బై బీయింగ్ జనరేటెడ్ బై ది కంప్లీట్ హోల్ యు ఆర్ ఆల్సో కంప్లీట్ బట్ యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ కంప్లీట్నెస్. వై? బట్ వాట్ ఈస్ దట్ మాయా? ఏమిటి ఆ సంపూర్ణత్వాన్ని మనం అందరం కూడా అనుభవించలేకపోతున్నాం. మనలో అసంతృప్తి ఉంది, అసంపూర్ణత ఉంది. బట్ మన ఒరిజినల్ పొజిషన్ అసంపూర్ణ పొజిషన్ కాదు. మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి, వీఆర్ ఆల్ కంప్లీట్. వై వీఆర్ ఆల్ కంప్లీట్? బికాస్ వీఆర్ బీన్ జనరేటెడ్ ఫ్రమ్ కంప్లీట్. నాట్ కంప్లీట్ సార్. ఇంకా అసోసియేటెడ్ విత్ రిలేటివ్ ట్రూత్, నాట్ అబ్సల్యూట్ ట్రూత్. వెరీ గుడ్. ఇంకా ప్రభుపాదులు వారు ఎంత బ్యూటిఫుల్ గా రాస్తారు తెలుసా, దాని ఇంగ్లీష్ లో, ది ఇన్కంప్లీట్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ది జీవ బికాస్ ఆఫ్ డిస్కనెక్షన్ విత్ ది కంప్లీట్ హోల్. అర్థమైందా? ది ఇన్కంప్లీట్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంటే అసంపూర్ణత. ఈ పరిపూర్ణమైనటువంటి ఈ చిన్ని అంశ అసంపూర్ణతకు లోను కావడానికి కారణం ఏంటంటే, పరిపూర్ణమైనటువంటి ఆ వ్యక్తితో తన సంబంధాన్ని సంపూర్ణంగా ఏర్పాటు చేసుకోలేకపోవడం వల్ల ఈ అసంపూర్ణత్వాన్ని ఈ పరిపూర్ణమైనటువంటి అంశ అసంపూర్ణత్వాన్ని పొందుతున్నాడు అని ప్రభుపాదులు వారు రాస్తారన్నమాట. అంటే బికాజ్ ఆఫ్ అవర్ డిస్కనెక్షన్ విత్ ది అబ్సల్యూట్ ట్రూత్, అంటే ఆయన వ్యక్తి మనం వ్యక్తి, మనం కూడా వ్యక్తి, ఆయన కూడా వ్యక్తి, మనం కూడా వ్యక్తి. రెండో అధ్యాయంలో అంటాడు కదా కృష్ణుడు ఏమని, ఎవరికైనా గుర్తుందా, నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాదక నచైవ న భవిష్యామ సర్వే వయం అతఃపరం. నేను నువ్వు ఈ సమరంలో ఉండేటువంటి రాజులందరూ మనం పూర్వము ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఉన్నాము ఉంటాము, ఎలా ఇండివిజువల్ గానే స్వతంత్రులుగానే ఉంటాము అని కృష్ణుడు అంటున్నాడు. అంటే అబ్సల్యూట్ ట్రూత్ లో కలిసిపోవడమో మెర్జ్ అయిపోయి అందరూ ఒకటైపోయి ఒక భ్రమం అయిపోవడం అనేటువంటిది సరైనటువంటి సిద్ధాంతం కాదు అని ఈ రెండో శ్లోకంలో, ఈ 12వ శ్లోకం ద్వారా ఆల్రెడీ కృష్ణుడు ప్రూవ్ చేసేసాడు. సో ఈ ఇన్కంప్లీట్నెస్ ఎందుకు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అని అంటే, ఆ కంప్లీట్ హోల్ తో అంటే భగవంతుడితో మనం అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం వల్ల, భగవంతుణ్ణి ఒక శక్తిగానో భగవంతుని ఒక రకమైన కాంతిపుణ్యంగానో మనం అనుకోవడం వల్ల, భగవంతుడు వ్యక్తి అని తెలుసుకోకపోవడం వల్ల, ఆ వ్యక్తితో నేను ప్రేమపూర్వక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలనే భావన కలగకపోవడం వల్ల మనం ఇన్కంప్లీట్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రభుపాదులు వారు ఏమంటారు, నౌ దిస్ లివింగ్ ఎంటిటీ మస్ట్ ఎస్టాబ్లిష్ హిస్ కనెక్షన్ విత్ ది కంప్లీట్ హోల్. ఎలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాడు ఈ చిన్ని అంశ ఆ పెద్ద భగవంతుడితో విభుతో ఎలా కనెక్షన్ ఏర్పాటు చేసుకోగలుగుతాడు, దాన్ని ఏమంటారనంటే, దాన్ని టెక్నికల్ గా ఏమంటారనంటే, కాన్స్టిట్యూషనల్ పొజిషన్, తన స్వధర్మం, స్వధర్మం, తన స్వధర్మాన్ని ఎప్పుడైతే పొందుతాడో అప్పుడు ఆ వ్యక్తి ఆ కంప్లీట్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేసుకోగలుగుతాడు. సో ప్రభుపాదులు వారు దాని గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు, ధర్మానికి మతానికి మధ్య తేడా చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్, మనలాంటి వాళ్ళం ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఆ రెండింటికి తేడా చాలా ఇంపార్టెంట్. ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమిటి, ధర్మానికి మతానికి. మతం అంటే ఏమిటి, అది అంటే ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు మనం ఒక సమాజంలో ఒక అన్ని రకాల వర్గాలు ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ భాషలోనే మాట్లాడాలి. భగవంతుని ప్రేమించడం అన్నిటికంటే గొప్ప ధర్మం అంటే వీళ్ళు ఆల్రెడీ ఇందులో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటారు. అంటే నేను మీకు అంటే మనలో మాట్లాడుకోవచ్చు, బట్ ఎలా మాట్లాడాలి దీన్ని, ఎలా ఈ సిద్ధాంతాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది, ఒక సాధారణ ప్రజానీకంలో సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రభుపాదుల వారు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారో చూడండి. అంటే ఆయన గొప్పతనం మనకి ఆయన వ్యక్తీకరణ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఆయన ఎలా వ్యక్తం చేస్తున్నారు, ఆయన ఏమంటారంటే, మతము అంటే అభిప్రాయము. మతము అంటే ఏమిటి, అభిప్రాయం. ఇది నా అభిప్రాయం, ఇది నా అభిమతం అని అంటారు. మనం కొన్నిసార్లు తెలుగులో వాడేటప్పుడు, మనం మాటల్లో వాడేటప్పుడు ఇలా అంటాం కదా, ఇది నా అభిమతం. నా అభిమతం అంటే ఏమిటి, ఇది నా అభిప్రాయం. నీ అభిప్రాయం వేరే ఉండొచ్చు, నిజం వేరే ఉండొచ్చు, సత్యం వేరే ఉండొచ్చు, అభిప్రాయం వేరే ఉండొచ్చు. సో మతం అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఒపీనియన్. మనం కొంత ఒక 10 మంది ఏర్పాటు చేసుకుంటే అది ఒక 10 మందికి సంబంధించిన మతం అవుతుంది. 100,000 మంది ఏర్పాటు చేసుకుంటే ఒక కామన్ ఒపీనియన్, అది 100,000 మందికి సంబంధించినటువంటి మతం అవుతుంది. బట్ అది ఏం కాకపోవచ్చు, సత్యం కాకపోవచ్చు. సత్యం దీనికి చాలా దూరమైనటువంటి. సో మతము అని అంటేనే మత్, మేరా మత్, మత్ అని అంటేనే నా అభిప్రాయం, అంటే ఇది నాకు సంబంధించింది. ధర్మం అంటే ఏమంటున్నారు ప్రభుపాదులు వారు, ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ ధర్మ. ఇంటిగ్రల్ పార్ట్ అంటే విడదీయలేని దాని యొక్క లక్షణము, విడదీయలేని లక్షణము. ప్రభుపాదులు వారు ఉదాహరణ చెప్తారు ఏమిటి, ఒక షుగర్ ఉందనుకో, షుగర్ కి విడదీయలేని లక్షణం ఏమిటి? స్వీట్నెస్. లేదా ఒక ఉప్పుకి విడదీయలే లక్షణం ఏమిటి? ఉప్పుతనం. నీటికి విడదీయలేని లక్షణం ఏమిటి? ప్రవహించడం. ప్రవహించడం కిందకి ఎక్కడ పల్లం ఉంటుందో పల్లానికి వెళ్ళడం నీటి యొక్క ధర్మం. ఇలా ప్రతి దానికి కూడాను ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం చూసే ఇది ఫలానాన్ని గుర్తించగలుగుతాం. నువ్వు షుగర్ ని వాసన చూసి గుర్తుపెట్టలేవు, లేకపోతే ఇంకో రకంగా గుర్తుపట్టలేవు, ఇంకో రకంగా గుర్తుపెట్టలేవు. ఎప్పుడైతే దాన్ని నోట్లోని తీసుకుని నాలుగు మీద పెడితే అది ఎప్పుడైతే స్వీట్ గా అనిపిస్తుందో అప్పుడే నువ్వు ఇది షుగర్ అని గుర్తించుకోగలవు. అవునా కదా? సో ప్రభుపాదులు వారు ఏమంటారు, ధర్మము అంటే ఒక వ్యక్తి అభిప్రాయం మీద ఆధారపడేటువంటిది కాదు, కొంతమంది వ్యక్తుల అభిప్రాయం మీద ఆధారపడేటువంటిది కాదు, అది ఎప్పటికీ తనతో ఉండే లక్షణమే ధర్మము అని చెప్పేసి అంటారు ప్రభుపాదులు. అంటే చూడండి, సాధారణ ప్రజానీకాన్ని కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేటువంటిది మనకి ప్రభుపాదులు వారు నేర్పిస్తున్నారు. సో మరి అందుకే దాన్ని ఆ ధర్మాన్ని ఏమన్నారు, సనాతన ధర్మము అని అన్నారు. ఏమన్నారు? సనాతన ధర్మం అని అంటే ఏమిటి? సనాతన అనేటువంటి పదానికి నిర్వచనాన్ని రామానుజాచార్యులు వారు ఇచ్చారు. ఏమిటి? దేనికైతే ఆది, దేనికైతే అంతం ఉండదో. వాట్ ఎవర్ ఇస్ బిగినింగ్ లెస్, వాట్ ఎవర్ ఇస్ ఎండ్ లెస్, ఇట్ ఈస్ కాల్డ్ సనాతన. అది రామానుజాచార్యులు ఇచ్చిన నిర్వచనం. అంటే ఒక 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 పదార్థానికి ఎప్పుడు అది దాంతో పాటే ఉంటుంది, దానికి అది ఒకప్పుడు ఉండి ఇంకో కొంతకాలం తర్వాత పోయేటువంటి ధర్మం గురించి మనం మాట్లాడలే, ఎప్పుడు తనతో పాటు ఉండే ధర్మం గురించే మాట్లాడుతున్నాం. ఆ ధర్మం ఏమిటి? సనాతన ధర్మం. మరి జీవి ధర్మం ఏమిటి? జీవి యొక్క, ప్రతి జీవి యొక్క సనాతన ధర్మం ఏమిటి? ప్రతి జీవి యొక్క సనాతన ధర్మం ఏమిటి? అది మనం చైతన్య చరితామృత బేస్ చేసి చెప్తున్నాం. ప్రభుపాదులు వారు దాన్ని చాలా బ్యూటిఫుల్ గా భగవద్గీత ఉపోద్ఘాతంలో చాలా చక్కగా రాశారు. మీరు ఈ ప్రపంచంలో ఎవరినైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకుని వాళ్ళ జీవిత చర్యను గనక మీరు అబ్జర్వ్ చేస్తే మీకేం కనబడుతుంది? ఒకరు ఇంకొకరికి సేవ చేయడం మనకి గమనిస్తూనే ఉంటాం. అవునా కాదా? ఎవరినైనా తీసుకో, ఎవరినైనా తీసుకో, ఒకరు ఇంకొకరికి సేవ చేయడం మనం చూస్తాం. ఏ సర్వస్ బి సర్వస్ సి అని ప్రభుపాదులు రాస్తారు. భార్య భర్తకు సేవ చేస్తుంది, భర్త భార్యకు సేవ చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేస్తారు, తల్లిదండ్రులు పిల్లలకు సేవ చేస్తారు, పొలిటీషియన్స్ ప్రజలకు సేవ చేస్తారు, ప్రజలు పొలిటీషియన్స్ సేవ చేస్తారు. ఇలా ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవి కూడాను ఇంకో జీవి యొక్క సేవలోనే ఉంటుంది, ఇంకొక సేవలోనే ఉంటుంది, ఇంకొకరి సేవలోనే ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు ఏమిటి, జీవి ధర్మం ఏమిటి? సేవ చేయడం జీవి ధర్మం. జీవి ధర్మం సేవ చేయడం అంటే జీవి యొక్క సనాతన ధర్మం సేవ చేయడం. ఎందుకంటే అది ఎప్పటికీ దాని నుంచి తీసివేయలేనటువంటిది, జీవి నుంచి తీసివేయలేనటువంటి ధర్మమే ఈ సనాతన ధర్మం. అయితే మరి ఇందాకలు అనుకున్నట్టుగా జీవి మరి ఇంతమందికి సేవ చేసినా కూడా ఆ అసంపూర్ణత్వాన్ని ఎందుకు పొందుతుంది జీవి? ఆ జీవి సేవ ఎక్కడైతే పడాలో అక్కడ పడట్లేదు కాబట్టి, ఎవరికైతే సేవ చేయాలో వాళ్ళకి సేవ చేయట్లేదు కాబట్టి ఆ జీవి అసంపూర్ణత్వాన్ని పొందుతుంది. కాబట్టి జీవి యొక్క సనాతన ధర్మం ఏమిటి? తన ఆది లేదా మూలమైనటువంటి భగవంతుణ్ణి సేవించడమే జీవి యొక్క ధర్మం. అదే జీవి యొక్క ధర్మం. సో అంటే ఎంత సైంటిఫిక్ గా బ్యూటిఫుల్ గా ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే జీవి ధర్మం ఇది అని. సో ఈ జీవి ధర్మం మార్చుకునే ధర్మం కాదు. నేను ఈరోజు హిందూ మతంలో ఉండొచ్చు, రేపేమో నేను క్రిస్టియన్ మతంలోకి మారచ్చు, లేదా ఇంకోసారి సిక్కు మతంలోకి మారచ్చు. అంత మాత్రం చేత మారంది ఏమిటి? నేను కేవలం మతమే మార్చుకున్నాను కానీ ధర్మాన్ని మార్చుకోలేదు. ధర్మం ఏమిటి? నువ్వు సిక్కు మతంలో ఉన్నా, క్రిస్టియన్ మతంలో ఉన్నా, హిందూ మతంలో ఉన్నా, ఇస్లాంలో ఉన్నా, నువ్వు చేసేదేమిటి? సేవ చేస్తావు. సో ఈ రకంగా మనకి ప్రభుపాదులు వారు ఎస్టాబ్లిష్ చేస్తుంది ఏంటంటే జీవి ధర్మము సేవ చేయటం. ఆ సేవలో సంపూర్ణత్వాన్ని ఎప్పుడు ఆ జీవి పొందుతుంది అనంటే తన మూలమైనటువంటి ఆది అయినటువంటి భగవంతుని ఎప్పుడైతే జీవి సేవిస్తుందో, ఆ భగవంతుడి మీద సరి అనేటువంటి అవగాహనతో, భగవంతుడు అనంటే మళ్ళీ ఈ సత్యం అని అంటే భగవంతుడిని అర్థం చేసుకోకుండా ఏదో బ్రహ్మంలో కలిసిపోవడం లేకపోతే ఏ ఒక్క పరమాత్మ రియలైజేషన్ తో ఉండడం కాదు. భగవాన్ రియలైజేషన్ ఉన్నప్పుడే జీవి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందుతుంది అని చెప్పి మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో ఈ పాయింట్ అందరికి అర్థమైంది కదా. దీని గురించి ఎనీ డిస్కషన్, ఎనీ క్లారిఫికేషన్? ఎప్పుడైనా మరి సంతోషంగా లేకపోతే మనం ఒకటే ఆలోచించాలి, సంతోషంగా మనం లేకపోతున్నామంటే అర్థం ఏంటి, మన సేవ సరిగా జరిగింది. అందుకే సంతోషం. నువ్వు సేవ చేస్తే అది నీకు సంతోషపెట్టి తీరాలి అంతే. ఇట్ మస్ట్ సాటిస్ఫై యువర్ హార్ట్, ఇట్ మస్ట్ సాటిస్ఫై యువర్ హార్ట్, బికాజ్ దట్ ఈజ్ యువర్ న్యాచురల్ కండిషన్. దట్ ఈజ్ యువర్ న్యాచురల్ కండిషన్. అది జీవధర్మం. అందుకే భక్తి వినోద్ ఠాకూర్ జైవధర్మ అని ఒకటి రాస్తారు, ఒక బుక్ రాస్తారు జైవధర్మ, బ్యూటిఫుల్ బుక్. అఫ్కోర్స్ అవన్నీ మనం ఇప్పుడు చదవక్కర్లేదు, ప్రభుపాదుల పుస్తకాలు చదివితే జీవితానికి సరిపోద్ది సేవ చేయడానికి ఆసక్తి చూపించకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వ్యక్తి ఆకలి ఏట్లేదు, తినడానికి ఆసక్తి చూపించట్లేదంటే అర్థం ఏమిటి, ఆ వ్యక్తిలో ఏముంది? ఆకలి లేదంటే ఏముంది? రోగం ఉంది, రోగం ఉంది. అందుకే వాడు ఆసక్తి చూపించట్లేదు. అలాగే ఎవడైనా సేవ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు అని అంటే వాడికి ఏదో రోగం ఉందన్నమాట, భవరోగం అనేటువంటిది ఉందన్నమాట. ఆ భావరోగం పోతే గాని వాడు ఆసక్తి రాదనమాట. కాబట్టి ప్రభుపాదుల వారు మనకి భాగవతం ఒక చిక్కని సూత్రం ఇస్తుంది. ఏమిటిది? నీకు ఆ భావరోగం పోవాలంటే మహత్సేవయా ద్వారం ఆహుర్ విముక్తే. ఇంకోటి ఏంటిది, రెండవ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది కదా, వాసుదేవ కథారుచి శాన్ మహత్సేవయా విప్ర పుణ్యతీర్థని సేవన శుశ్రుషో శ్రద్ధధానస్య వాసుదేవ కథారుచి శాన్ మహత్సేవయా విప్ర పుణ్యతీర్థని సేవన. సో ఈ సేవా భావన అందరి ఎడలా చూపించడం కష్టం. కాబట్టి ఫస్ట్ సేవ ఎవరికి చేయి? ఎవరైతే సేవించడానికి అర్హుడో అతనికి సేవ చేయి. ఎవరు సేవించడానికి అర్హుడు? పూర్ణ పురుషోత్తముడైనటువంటి సర్వలీల సర్వగుణ నిధి అయినటువంటి భగవంతుడి గనక నువ్వు సేవ చేస్తే అప్పుడేమవుతుంది, ఆయన తరపు నుంచి వేరే వాళ్ళకి సేవ చేయాలనేటువంటి భావన త్వరగా మెల్లమెల్లగా కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ అవర్ సేవా మస్ట్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అండ్ గాడ్స్ అసోసియేట్స్. మీరు అన్నట్టు ఆ భావన కలగట్లేదు అని అంటే వాడికి సరైన అవగాహన లేదనమాట. అంటే జీవి ధర్మం ఏమిటో తెలియకపోవడం వల్ల వాడు అలా చేస్తాడు. జీవి ధర్మం తప్పనిసరిగా సేవ చేయాల్సిందే. ప్రభుపాదుల వారు అంటారు మీకు గుర్తుందా, ఇఫ్ యు డోంట్ సర్వ్ గాడ్ యు ఆర్ ఫోర్స్డ్ టు సర్వ్ యువర్ డాగ్. అమెరికాలో వాళ్ళు ఎలాగే పాలిథిన్ పేపర్ వేసుకొని పట్టుకొని వెళ్తూ ఉంటారు అనమాట దాని వెనకాతల. ఎందుకంటే అది కనుక నెంబర్ టూ అక్కడ రోడ్డు మీద వెళ్ళిస్తే వాడికి $100 $200 ఫైన్ అనమాట. కాబట్టి వీడు ఏం చేస్తాడు, ఆ పాలిథిన్ పేపర్ పట్టుకొని దాని ముడ్డు వెనకాతల వెళ్తూ ఉంటాడు అనమాట. అది ఎప్పుడైతే వేస్తుందో వీడు పట్టుకొని చేసి జోబులో పెట్టుకుంటాడో మరి ఎక్కడ పెట్టుకుంటాడో నాకు తెలియదు, మరి మొత్తం మీద డస్ట్బిన్ లో వేస్తాడు. కింద పడితే మాత్రం చచ్చాడు గొర్రె, చచ్చింది గొర్రె అనమాట. పొరపాటున కింద పడి కానీ ఇప్పుడు చచ్చింది గొర్రె. మళ్ళీ అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి, తప్పించుకోవడానికి కూడా కాదనమాట. అది పరిస్థితి. అంటే నువ్వు ఎలాగూ సేవ చేయాలి. ఎవరికి సేవ చేయడం బెటరు? భగవంతుడికి, భగవద్భక్తులకి సేవ చేయడం బెటరు. వాళ్ళకి సేవ చేయకపోతే ఎవరు సేవ చేయాల్సి వస్తుంది? విఫల సేవిను కృపణ దురజన చపల సుకల బాలగిరే భజహూరే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. ఎలాగో సేవ చేయాలి, ఎందుకు నీ ధర్మం అది, జీవికి ఇచ్చిన ధర్మం, భగవంతుడి ఇచ్చిన ధర్మం అది. కాబట్టి బెటర్ టు సర్వ్ కృష్ణ. ఇది దీన్ని ఏమంటారు, సనాతన ధర్మం. కాబట్టి సనాతన ధర్మమే నిజమైన మతము, నిజమైన ధర్మము. మిగిలినవి ఏమి కూడాను నిజమైన ధర్మాలు కావు. మిగిలినవన్నీ కూడా మతాలే. మీరు హిందూ మతం అనండి, ముస్లిం అనండి, ఇస్లాం అనండి, లేకపోతే సిక్కు మతం అనండి, ఇవన్నీ మతాలే. ఇవి ఏం కావు? ధర్మాలు కావు. ఇవన్నీ మతాలే, కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలు అంతే. నిజమైన ధర్మం అని అంటే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం వల్ల జీవి భగవంతుడికి సేవ చేస్తే జీవి ఎక్కడికి వెళ్తాడు? ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాడు. దాన్ని ఏమన్నారు? సనాతన ధామము అన్నారు. నువ్వు సనాతన ధర్మం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? సనాతన ధామానికి వెళ్తావు. జీవుడు సనాతుడు, భక్తి సనాతనమైనది, భగవంతుడు సనాతనుడు. మరి ఆ సనాతనుడైనటువంటి జీవుడు సనాతనమైనటువంటి భగవంతుణ్ణి సనాతన ధర్మంతో గనక కొలిస్తే అతడు ఎక్కడికి వెళ్తాడు? సనాతన ధామానికి వెళ్తాడు. దాన్నే ఉన్నారు స్పిరిచువల్ స్కై, సనాతన ధామము, లేదా వైకుంఠ, గోలోక అని చెప్పేసి అన్నారు. అవన్నీ డిఫరెంట్ స్టేట్స్. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాడు. సో ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కొంత డిస్క్రిప్షన్ ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏమిటంట? ఆధ్యాత్మిక ప్రపంచం ఉందా లేదా అని ఇప్పుడు మనల్ని అడిగారు అనుకో, ఉందని ఎవడని చెప్పగలడా? ఉందని అన్నావు అనుకో, వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది ఏమిటి? చూపించు అంటాడు, చూపించు అంటాడు. మరి నువ్వు ఎక్కడ చూపిస్తావు? అవి కుదరవు, కసకవు. ఇక్కడ ఇక్కడుండే కలియుగ జనాలతో ఇలా ఎక్కడ పడతాము? ఇలా వాళ్ళు భయంకరమైన ప్రశ్నలు వేసి శుభ్రంగా మనం బుర్ర బదలు కొట్టేస్తారు. కాబట్టి వాళ్ళకి అదే లాజిక్తో రావాలి. కరెక్ట్ కరెక్ట్. అదే పాయింట్, అదే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర పండు ఉందంటే ఈ మామిడి పండు కొంతకాలం క్రితం ఏమై ఉంటుంది? పచ్చి మామిడికాయ ఉండబట్టే పండిన మామిడికాయ వచ్చింది కదా. రైప్ మ్యాంగో ఇస్ దేర్ మీన్స్ రా మ్యాంగో ఇస్ మస్ట్ బి డెఫినెట్లీ దేర్. అలాగే ఈ ప్రపంచం ఉంది అని అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఇంకొక ప్రపంచం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సో ఈ ప్రపంచం ఏమిటిది? కేవలం ఇది ఒక రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం. ప్రతిబింబాలు రెండు రకాలు ఉంటాయండి. ఒకటి యథాతథంగా ఉండే ప్రతిబింబం, ఇంకోటి వికృత ప్రతిబింబం. యథాతథ ప్రతిబింబం వేరు, వికృత ప్రతిబింబం వేరు. వికృత ప్రతిబింబం అని అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ గ్లాస్ రాత్రప్పుడు ఈ గ్లాస్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఇక్కడ లైట్లు వేసుకుని బయట లైట్ లేదనుకోండి, మీకేం కనబడుతుంది? మీరు చూసుకుంటే, ఆ గ్లాస్లో చూసుకుంటే ఏం కనబడుతుంది? మన సేమ్ ప్రతిబింబం మనకి అందులో కనబడుతుంది. మరి వేరే టైప్ గ్లాసులు ఉంటాయి చూసారా, చిన్న చిన్న ఏమంటారు దాన్ని, వైట్ చిన్న చిన్న గీతలు గీతలు ఉండే గ్లాసులు ఉంటాయి. అవునా? అవి ఓపేక్ గ్లాస్, అవి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ కావు. వాటిని ఏమంటారంటే ఓపేక్ గ్లాసెస్ ఉంటాయి. మనం చూస్తాం కదా, ఎన్నో దగ్గరలు చూస్తాం కదా, దాంట్లో ప్రతిబింబం మనకి ఎలా కనబడుతుంది? మనం కనబడం మనం, కానీ అక్కడ ఏదో కదులుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. మనం మనం ఉన్నామని తెలుస్తుంది, కానీ మన రూపురేఖలు ఏమి కూడా మనకి అక్కడ స్పష్టంగా కనబడవు. ఎందుకు? ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏం కాదు, క్లియర్గా లేదు కాబట్టి. సో ఈ భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబం, కానీ వికృత ప్రతిబింబం. ఇది వికృత ప్రతిబింబం. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేటువంటిది మన ఫాల్సివ్ అవడం వల్ల వికృత ప్రతిబింబం. అదే భగవద్భక్తులకి క్లియర్ ప్రతిబింబం. అది భక్తులు కానిటువంటి వాళ్ళకి ఇది వికృత ప్రతిబింబం. దాని ఇంగ్లీష్ లో పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అంట. పర్వర్టెడ్ రిఫ్లెక్షన్, నాట్ ట్రాన్స్పరెంట్ రిఫ్లెక్షన్, బట్ ఇట్ ఈస్ ఎ పర్వర్టెడ్ రిఫ్లెక్షన్. సో ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది అని మనం ఎలా చెప్పొచ్చునంటే, ఇది ఉంది అని అంటే సింపుల్, నేనున్నానంటే ఎవరు ఉండాలి? నా తండ్రి ఉండాలి. నా తండ్రి లేకుండా నేనున్నాడన్న ఎంత మూర్ఖత్వం. అలాగే ఈ ప్రపంచం ఉంది అని అంటే ఈ ప్రపంచానికి సృష్టి అయినటువంటి ఇంకొక ప్రపంచం ఉండి ఉంటుంది. ఆ ప్రపంచం పేరే ఆధ్యాత్మిక ప్రపంచం. మరి ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి మనం బేరీజ్ వేసుకుంటే తేడాలు గమనిస్తే కామన్ ఏమున్నాయి, తేడాలే ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి ఏమిటి తేడాలేమిటి? అది పర్మనెంట్, ఇది టెంపరీ. వెరీ గుడ్. ఇంకా అది తెలుగులో ట్రాన్స్లేషన్. ఇక్కడ ఉండేటువంటివి అక్కడ ఉండవు. ఎలా? ఇది ప్రతిబింబమైనప్పుడు ఇక్కడ ఉండేవి అక్కడ కూడా ఉండాలి కదా. అక్కడ 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 అన్ని శాశ్వతంగా ఉంటాయి, ఇక్కడ అన్ని అశాశ్వతంగా ఉంటాయి. అది ఆనందంతో కూడినటువంటిది వైకుంఠము. వైకుంఠము అనంటే కుంఠ అనంటే ఆందోళన లేని ప్రదేశము. ఇది కుంఠ. కుంఠ అనంటే కేవలం ఆందోళన కలిగినటువంటి ప్రదేశం. పదం పదం యత్ విపదం నతేషాం. ఇది కుంఠ. అది వైకుంఠ. వైకుంఠ మీన్స్ వితౌట్ కుంఠ. ఇంకా దాని యొక్క రిఫ్లెక్షన్, అక్కడ ప్రేమ అత్యున్నతమైనటువంటిది, ఇక్కడ కామం అత్యున్నతమైనది. నోనో, ఇక్కడ కాలం తరుగుతుంది, అక్కడ కాలం పెరుగుతుంది. ఇక్కడ కాలం అన్నింటినీ కూడా క్షీణింపజేస్తుంటే అక్కడ కాలం అన్నింటినీ వృద్ధి చేస్తుంది. ఉంటుంది, ఉండకపోయే అవకాశం లేదు. ఎందుకనంటే అక్కడ కాలం లేకుండా ఇక్కడ కాలం ఎలా ఉంటుంది? ప్రతిబింబం ఉంది అని అంటే డెఫినెట్ గా అది ఒరిజినల్ దాంట్లో, ఇది రిఫ్లెక్షన్ లో ఇది ఉంది అని అంటే ఒరిజినల్ దాంట్లో అది ఉండాలి కదా. బట్ అది వేరేగా ఉంటుంది అంతే. అది పనిచేసే విధానం వేరేగా ఉంటుంది. ఇక్కడ కాలం పనిచేసే విధానం ఏమిటి? సర్వాన్ని నాశనం చేసి సర్వాన్ని క్షీణింపజేసేటువంటిది ఇక్కడ కాలం. కానీ అక్కడ కాలం ఎలా పనిచేస్తుంది? సర్వాన్ని వృద్ధి చేసేటువంటిది అక్కడ కాలం. అది ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి మధ్య తేడా. ఇంకా ఇంకా కొన్ని తేడాలు చెప్పండి. దాని నుంచి ఎంత ఎన్ని ఎన్ని బహిర్గతమైన కూడా అది అలాగే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కూడాను మార్పు చెందుతుంది. ఇక్కడ మార్పు అనేటువంటిది గమనిస్తాం. ఆరు రకాల మార్పులు మనం వింటాం కదా, వినలేదా మీరు? ఆరు రకాల మార్పులు ఏమిటి? ఆరు రకాల మార్పులు తెలుసా? పుట్టడం, పెరగడం, స్థిరంగా ఉండటం, సంతానోత్పత్తి చేయడం, క్షీణించడం, నాశనం అవ్వటం. ఈ ఆరు రకాలైనటువంటి మార్పులు భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ ఆరు రకాల మార్పులు ఉంటాయా? ఉండవు. అక్కడ 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 ఎలాంటి భౌతిక సదుపాయాలు అక్కర్లేదు. అక్కడ బ్రహ్మజ్యోతి సర్వ సదుపాయాలు కల్పిస్తుంది. ఆ బ్రహ్మజ్యోతి ఏమిటంటే భగవంతుడి యొక్క దివ్య శరీరం నుంచి వచ్చే దివ్యమైనటువంటి కాంతి సర్వ సదుపాయాలని కల్పిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది కారాగారం, మైథునాగారం, అంధకారం. అక్కడది తేజోమయమైనటువంటిది. నతద్భాషయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అది ఆధ్యాత్మిక ప్రపంచం. ఇది నిరానందం, అది ఆనందపూరితమైనటువంటిది. సో ఆ రెండింటికి మధ్య తేడా ఇదన్నమాట. అక్కడ అత్యున్నతమైనటువంటిది, ఇక్కడ అత్యల్పమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనంలో పరకీయ రస చాలా ఉన్నతమైనటువంటిది. కానీ అదే పరకీయ రస ఇక్కడ గనక ఇమిటేట్ చేసినట్లయితే అది చాలా చాలా తుచ్చమైనటువంటి. పరకీయ రస అంటే ఏమిటి? ఇతరుల భార్యని ప్రేమించడం, ఇంకొకరి భార్యతో ప్రేమాయణం సాగించడం, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి కార్యకలాపం. ఇట్ ఈస్ పనిషబుల్ ఆఫెన్స్. బట్ అది అత్యంత ఉన్నతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అక్కడ భగవంతుడు. మనకి మామూలుగా రిఫ్లెక్షన్ లో టాప్ ఏమో కింద కనబడుతుంది, కిందదేమో టాప్ కనబడుతుంది కదా. రిఫ్లెక్షన్ అంతే కదా కనబడుతుంది. ఊర్ధ్వమూలం అధ శాఖం. ఇంకా సో ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించి మనకి వివరణ దేంట్లో ఉన్నది? 15వ అధ్యాయంలో ఉన్నది, అప్పుడు చెప్పుకుందాం. బట్ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఇవి కొన్ని విషయాలు. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి ఏమిటి మార్గం? అది నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి ఏం మార్గం? తర్వాత ఆచార్య సిరీస్. సో అయితే రెండు క్లాసులు అవచ్చు, మూడు క్లాసులు అవచ్చు, నాకు తెలియదు. మధ్య మధ్యలో నేను ఇలాంటి ఇన్స్పిరేషనల్ పాయింట్స్ అవి చెప్తూ ఉంటాను. సో అందుకే దాన్ని బట్టి క్లాసులు నిర్ణయింపబడతాను. సో ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించి. ఇంకొన్ని విషయాలు కావాలంటే తర్వాత చెప్పుకుందాం ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించి. ఇప్పుడు దాంతో మన ఉపోద్ఘాతం అయిపోతుంది. ఓకే, ఇంకా ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలకు సంబంధించి దీనికి? మీ ఇంట్రెస్ట్ మీ యాటిట్యూడ్ బట్టి ఆధారపడి ఉంటుంది, అది నేను చెప్పబోయేటువంటి. ఇది ఒక బ్యూటిఫుల్ వే ఆఫ్ గ్లోరిఫైయింగ్ కృష్ణ. మనందరం ఇలా కూర్చొని ఇక్కడ ఎవరో ఒకరు చెప్తున్నారు వేరే వాళ్ళు వింటున్నారనే భావన కాదు, మనందరం కలిసి ఏం చేస్తున్నాం, భగవంతుని కీర్తిస్తున్నాం. భగవంతుడి యొక్క గుణగణాలని అందరం కూడా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎంతో భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది, ఆ సంతోషం మనకి భక్తిలో వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఆ భావనతో మనం ఈ పని చేయడానికి ప్రయత్నించాలి. Try to be attentive in the class. Don't sleep in the class. If you are feeling sleepy, you should get up. And you should not sit. You should stand up. Okay, anything else? Any other questions? Comments? Samshayatma Vinashati. Correct. Very good point. Nice point. Prabhupada Varu, ఇంకో రకంగా ఇదే ప్రశ్న ఇంకో రకంగా ఎవరో అడిగారనమాట, మీరు ఇవన్నీ చేయమంటారు మేము చేస్తున్నాం, చివరిలో చచ్చిపోయే ముందు మాకు తెలిసిందనుకో, దేవుడే లేడు ప్రపంచమే లేదు ఇవన్నీ తెలిసిందనుకో ఏం చేయాలి అని అన్నారు. ప్రభుపాదుల వారు దానికి సమాధానం ఏమన్నారంటే, సరే నువ్వు పిచ్చి పనులన్నీ చెయ్యి, చెత్త పనులన్నీ చెయ్యి, శుభ్రంగా దుఃఖపడు, తర్వాత చివరిలో చచ్చిపోయే ముందు దేవుడు ఉన్నాడు ఆధ్యాత్మిక ప్రపంచం ఉందని అనుకో, అప్పుడు తెలిసిందనుకో ఏం చేస్తా ఉన్నాను. వాడు నోరు మూసుకున్నాడు. ప్రభుపాదు వారి లాజిక్ ని రివర్స్ చేశారన్నమాట. సో మీరు అన్నట్టు ఈ నమ్మకం వల్ల నేను ఇప్పుడు ఆనందంగా ఉండగలుగుతున్నాను, ఇప్పుడు ఆనందంగా ఉండి చనిపోయే వరకు ఆనందంగా ఉండగలుగుతాను కాబట్టి నాకు నమ్మకం ఉంటుంది, ఏంటి నెక్స్ట్ లైఫ్ నేను నెక్స్ట్ ఆనందంగా ఉంటాననే కొద్ది నమ్మకమేనా ఉంటుంది. నువ్వెలా నమ్మగలుగుతావు? ఇప్పుడు దాకా దుఃఖపడినటువంటి వాడివి, నెక్స్ట్ లైఫ్లో నువ్వు ఆనందపడతావు అని ఎలా నమ్మగలుగుతావు? సో దాన్ని నమ్మలేను కాబట్టి బెటర్ బి హ్యాపీ నౌ, బెటర్ బి హ్యాపీ నౌ. కరెక్ట్. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? Shall we stop? Yes, Chakrapani Prabhu. This is a scientific book. Bhagavad Gita is not just a religious book, but it is a scientific book. It's certainly religious, but it is also scientific. Before Prabhupada, Hindus, they were thinking it is only for Hindus. Prabhupada spoke, there is no word Hindu in Hindu religion. You will not find one word called Hindu in Hindu religion, in Vedas. You will not find Hindu. These Muslims, they could not pronounce properly. Sindhu, Nadi, Parivahaka Pradesham lo unde tundi vyaktulni Hindu lan cheppes vallu annaru. Sariga pronounce cheyalek. Sindhu Nadi Parivahaka Pradesham lo nivasinche vallni Hindu lu annaru gaani Hindu anetundi padam ఎక్కడా కూడా వేదాల్లో లేదు. సో కాబట్టి హిందూ మతం, హిందూ సంస్కృతి ఇవన్నీ కూడా కేవలం కొన్ని మతాలు మాత్రమే, కేవలం కొంతమంది అభిప్రాయాలు మాత్రమే. మన దగ్గర ఉన్న మతం ఏమిటి, మన దగ్గర ఉన్న ధర్మం ఏమిటి, సనాతన ధర్మం, లేదా వర్ణాశ్రమ ధర్మము, లేదా సనాతన ధర్మం. దట్ ఈజ్ అవర్ ధర్మ. ఇట్ ఈజ్ అవర్ ధర్మ, ఇస్ నాట్ హిందూ ధర్మ. బట్ మనం అలా అన్నాం అనుకో, వీళ్ళు హిందువులందరూ వచ్చి మనని ముట్టడించేస్తారు. మీరు హిందూ ధర్మం కాదా అని అంటారు అన్నమాట. మనం హిందూ ధర్మం కాదు, కృష్ణుడు హిందువులకే కాదు భగవంతుడు, అందరికీ భగవంతుడు. బట్ వాళ్ళు మూర్ఖంగా తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. వాళ్ళకి మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి హిందూ అవుట్ఫిట్స్ వచ్చి మనతో పాటు మనకి సహాయం చేయమన్నప్పుడు, లేదా మనతో పాటు వాళ్ళు అసోసియేట్ అయినప్పుడు వాళ్ళని మనం పంపించేయలేము. మీరు హిందూ, మేము హిందువులు కావు, మీతో అసోసియేట్ అవ్వ మనలేము, ఎందుకంటే వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మనం మెల్లగా ఎడ్యుకేట్ చేయాలి. వేరే రిలీజియస్ ని హేట్ చేయడం కాదు హిందూ రిలీజియన్. హిందూ రిలీజియన్ మీన్స్ ఆర్ సనాతన ధర్మం అంటే సర్వాల్ని, సర్వాత్మల్ని కలుపుకోవడం, అది సనాతన ధర్మం. చూడండి, మీరు పల్లెటూరులో మీరు గ్రామ ఏంటిది నగర సంకీర్తనకి వెళ్తారు, నగర సంకీర్తన కదా, విలేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా, ఈ విలేజ్ ప్రోగ్రామ్స్ లో ఈ విషయాలు మీరు స్పష్టంగా తెలియజెప్పలేకపోతే ఏమవుద్దంటే కన్వర్షన్ విపరీతంగా జరిగిపోతుంది. కన్వర్షన్ యొక్క మెయిన్ కన్వర్షన్ ఎలా జరుగుతుందో తెలుసా, క్రిస్టియానిటీ గొప్ప రిలీజన్ కాదు అని చెప్పి కాదు. హిందూ ధర్మంలో ఉండే లోపాలని ఎత్తి 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 ఈ ధర్మాన్ని చాలా నీచంగా చూసే స్థితికి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని ఆ రకంగా కలిపేసుకుంటున్నారు. హిందూ ధర్మం చాలా గొప్పది లేదా సనాతన ధర్మం చాలా గొప్పది అని వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు కలుపుకుపోతున్నారు. కానీ ఒకవేళ వీళ్ళకి తెలిసింది అనుకోండి, సనాతన ధర్మం యొక్క విలువ తెలిస్తే వాళ్ళు ఆ రకంగా కన్వర్ట్ అవ్వరు అన్నమాట. ఇది ఒకే ఒక్క రిలీజియన్, కత్తికి తలొగ్గనటువంటిది, డబ్బుకి తలొగ్గనటువంటి ఒకే ఒక రిలీజియన్ సనాతన ధర్మం. మిగిలిన వాళ్ళందరూ ప్రచారం దేనికి ఎలా చేశారంటే, ఒకరు డబ్బుతో ప్రచారం చేస్తే మరొకరు కత్తితో ప్రచారం చేస్తారు. ఎవరు కత్తితో ప్రచారం చేస్తారు? ముస్లిమ్స్ కత్తితో ప్రచారం చేస్తారు. క్రిస్టియన్స్ డబ్బుతో